నగరంలోనికి వచ్చిన క్రొత్త సంగీతకారుని సంగీతమును వినుటకు తన స్నేహితుని తీసుకుని వెళ్లిన ఒక యవనస్తుని గూర్చి ఒకసారి నేను విన్నాను. అతని సంగీతము నీకు బాగా నచ్చుతుంది అని అతడు తన స్నేహితునికి భరోసా ఇచ్చాడు. అతడు ఎలా ఉంటాడు అని స్నేహితుడు అతనిని అడిగాడు. ఇప్పటి వరకు నీవు అతని సంగీతము లాంటిది ఎన్నడూ వినియుండవు. అతని సంగీత విశేషత నిన్ను ఆశ్చర్యపరుస్తుంది అని ఆ యవ్వనుడు ఉత్సాహముతో జవాబిచ్చాడు. మనందరికీ ఇలాంటి అనుభవములు ఉంటాయి. మనము మెచ్చుకును ప్రజలు ఇతరులను పోలియుండు విధానములు ఎల్లప్పుడూ ఉన్నాయి. గాని ఈ సామాన్యతలు సాధారణముగా మన దృష్టిని ఆకర్షించవు. చాలాసార్లు మనము వారిని దేని విషయములో మెచ్చుకుంటామో అదే వారిని ఇతరుల నుండి ప్రత్యేకింపబడిన వారిగా చేస్తుంది. మరియు అనేక విధాలుగా దేవుని విషయములో ఇదే నిజమై ఉన్నది. దేవుడు ఏమయ్యున్నాడో మరియు ఆయన ఏమి చేస్తున్నాడో అను వాటి నిమిత్తము ప్రతి నమ్మకమైన క్రీస్తు అనుచరుడు దేవుని గణపరుస్తాడు మరియు ఆరాధిస్తాడు. అయితే దేవుడు తాను సృష్టించిన సమస్తము నుండి ఎంత మహిమకరమైన వ్యత్యాసము కలిగి ఉన్నాడో అను విషయము మనలను ఆశ్చర్యపరచి మన ఆత్మలను ఉత్తేజపరుస్తుంది. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో దేవుని సిద్ధాంతము లేక దేవుని గుర్చిన వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయుటకు ప్రత్యేకించబడిన మన పాఠ్యక్రమమైన దేవుని నమ్ముచున్నాములో ఇది రెండవ పాఠము. మరియు ఈ పాఠమునకు దేవుడు ఏ విధముగా ప్రత్యేకత గలవాడు అని పేరు పెట్టాము. ఈ పాఠములో వేదాంతవేత్తలు దేవుని వ్యాప్తి చెందలేని గుణములు అని తరచుగా పిలచు అంశము మీద, అనగా దేవుడు ఆయన సృష్టికి భిన్నముగా కలిగియున్న మహిమకరమైన ప్రత్యేకత మీద దృష్టి పెట్టుదాము. మునుపటి పాఠములో మనము దైవిక గుణములను నిర్వచించాము. పలు రకముల చారిత్రక వ్యక్తీకరణములలో బయలుపరచబడిన దేవుని సారము యొక్క పరిపూర్ణతలు. దేవుని గుణములు అనగా ఆయనను దేవునిగా చేయు ఆయన సారములోని లక్షణములు. వేదాంతవేత్తలు ముఖ్యముగా రెండు రకముల దేవుని గుణములను గూర్చి మాట్లాడారని మనము చూశాము. ఆయన వ్యాప్తి చెందు గుణములు అనగా సృష్టి కొంతవరకు పంచుకొనగల దేవుని సారములోని గుణములు. ఆయన వ్యాప్తి చెందలేని గుణములు అనగా సృష్టి ఏమాత్రమునూ పంచుకోలేని ఆయన సారములోని గుణములు. ఈ పాఠములో మనము రెండవ రకమైన దేవుని వ్యాప్తి చెందని గుణముల మీద, అనగా ఆయన సృష్టి నుండి ఆయన ఏ విధముగా అద్భుతకరమైన భిన్నత్వము కలిగి ఉన్నాడు అను విషయము మీద దృష్టి ఉంచుదాము. దేవుడు ఎవరు మరియు లేఖనము దేవుని గూర్చి మనకు ఏమి బయలుపరుస్తుంది, వీటిని ప్రజలు దేవుని గుణములు అని పిలుస్తారు అని విషయమును గూర్చి మనము మాట్లాడునప్పుడు ప్రజలు వాటిని వ్యాప్తి చెందు అనగా మనలను పోలియున్న లేక వ్యాప్తి చెందలేని అనగా దేవుని మనకు ఎంతో భిన్నముగా ఉన్న విషయములుగా విభజిస్తారు. ఈ విభజన ఎందుకు ముఖ్యమైనది? ఇది దేవుడు ఎవరో అనగా దేవుడు విశేషమైనవాడు అని అర్థము చేసుకున్నటలో మనకు సహాయపడుతుంది. కాబట్టి ఇది ప్రాముఖ్యమైనది. ఒకవేళ మనము లోకమును గూర్చి అనుత్పన్న స్థితిగా ఆలోచన చేస్తే దేవుడు తనను తాను ఉనికిలో ఉంచుకునుట ద్వారానే ఉనికిలో ఉన్నాడు. మరొక మాటలో ఆయన దేనిమీదా ఆధారపడడు. అయితే మనము మన ఉనికి కొరకు ఆయన మీద ఆధారపడి ఉన్నాము మరియు మనము దేవునికి చాలా వేరుగా ఉన్నామని ఇలాంటి విషయము మనకు తెలియజేస్తుంది. కాబట్టి వ్యాప్తి చెందు మరియు వ్యాప్తి చెందని గుణముల మధ్య వ్యత్యాసము దేవుడు ఎవరో గ్రహించుటలో మనకు సహాయము చేస్తుంది. అంతమాత్రమేగాక దేవుడు దేవుడై ఎలా ఉన్నాడో మరియు మనము ఆ విధముగా ఎందుకు లేమో కూడా గ్రహించుటలో సహాయపడుతుంది. ఆయన సృష్టి నుండి దేవుడు ఏ విధముగా వేరుగా ఉన్నాడో బయలుపరచు మన ఈ పాఠం రెండు ముఖ్య భాగములుగా విభజింపబడినది. మొదటిగా గుర్తింపు ప్రక్రియను మనము చూద్దాము, అనగా దేవుని వ్యాప్తి చెందని గుణములను మనం ఎలా గుర్తించాలి మరియు నిర్వచించాలి. మరియు రెండవదిగా సమాకలన ప్రక్రియను మనము చూద్దాము, అనగా ఈ దైవిక గుణములను గూర్చిన మన నమ్మకములను దేవుని ఇతర పూర్ణతల అవగాహనతో ఎలా సమాకలనం చేయగలము. దేవుని యొక్క వ్యాప్తి చెందని పూర్ణతల యొక్క గుర్తింపుతో ఆరంభిద్దాము. ఈ దైవిక గుణముల యొక్క గుర్తింపును గూర్చి చర్చించుటకు అనేక మార్గములున్నాయి. అయితే సమయము పరిమితముగా ఉన్నందువలన మూడు ముఖ్యమైన విషయములను మాత్రమే మనము చూద్దాము. మొదటిగా ఈ లక్ష్యమును సాధించుటకు బైబిల్ పునాదిని చూద్దాము. రెండవదిగా ఈ విషయములను గూర్చి ఇవాంజలికల్ క్రైస్తవుల మధ్య ఉన్న వేదాంతశాస్త్ర వ్యత్యాసమును చూద్దాము. మరియు మూడవదిగా దేవుని వ్యాప్తి చెందని గుణములను నిర్వచించుచుండగా మనము దృష్టిలో ఉంచుకొనవలసిన బైబిలు దృష్టికోణముల యొక్క వైశాల్యము మీద దృష్టి పెడదాము. ఈ దైవిక పూర్ణతలను గుర్తించుటకు బైబిలు పునాదిని మొదట చూద్దాము. దేవుని ఉనికి యొక్క లక్షణములకు మరియు ఆయన సృష్టి యొక్క లక్షణములకు మధ్య ఉన్న వ్యత్యాసమును మనము చూసినప్పుడు సాధారణ ప్రత్యక్షత దేవుని వ్యాప్తి చెందని గుణములను గూర్చి అనేక మెలకువలను మనకు అందిస్తుంది. మధ్యకాలిక ఛాత్రవాదులు ఈ ప్రణాళికను వయానెగేషియోనిస్ లేదా నిరాకరణ మార్గము అని పిలుస్తారు. కాని మనము ముందు చూసినట్లుగా సాధారణ ప్రత్యక్షతను సమీక్షించుచుండగా మార్గదర్శకమునిచ్చుటకు దేవుడు చరిత్రయందంతటా ఆయన ప్రజలకు విశేష ప్రత్యక్షతనిచ్చాడు. మరియు నేటి క్రీస్తు అనుచరులముగా ఈ విషయములను గూర్చిన నమ్మకములను బైబిల్ బోధ అను పునాది మీద ఆధారితము చేయుటకు మనము వీలైనంత కృషి చేయాలని దీని అర్థము. మన మునుపటి పాఠములో ప్రస్తావించబడినట్లు సంఘపితృళ మరియు మధ్యకాలిక యుగములలో దేవుని గూర్చిన వేదాంత శాస్త్రము గ్రీకు సంప్రదాయ తత్వవాదములలో ఉన్న దేవుని గూర్చిన అభిప్రాయములతో బహుగా ప్రభావితము చేయబడింది. గ్రీకు తత్వవాదములు దేవుడు స్వతంత్ర శ్రేష్టత గలవాడు కాబట్టి ఆయన చరిత్రతో ఎలాంటి సంబంధము లేకుండా ఉన్నాడని వాదించేవారు. దీని ప్రభావం వలన క్రైస్తవ వేదాంతవేత్తలు దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములను లేఖనము యొక్క ప్రతి పేజీలోనూ గుర్తించారు. కాని ఆధునిక యుగములో అనేక మంది ప్రభావవంతమైన విమర్శనాత్మక వేదాంతవేత్తలు మరియు అనేక మంది ఇవాంజలికల్ క్రైస్తవులు కూడా ఈ గ్రీకు తత్వవాదముల యొక్క ప్రభావము నుండి ప్రక్కకు మళ్ళారు. దేవుని యొక్క స్వతంత్ర శ్రేష్టతకు బదులుగా వారు ఆయన యొక్క అంతర్వ్యాప్తి మీద దృష్టి పెట్టారు, అనగా చరిత్రలో ఆయన పాలుపంపులు. మరియు ఈ కారణము చేత అనేక మంది నిజాయితీ గల క్రైస్తవులు కూడా దేవుని వ్యాప్తి చెందని గుణములు అను సాంప్రదాయిక సిద్ధాంతమును కూడా తిరస్కరించుట సర్వసాధారణమైపోయింది. ఈ విషయములను గూర్చి సందేహములు ఉండుట వలన లేఖనములయందంతటా ఉన్న దేవుణ్ణి గూర్చిన సామాన్య దృష్టికోణమును గూర్చి చర్చించుట సహాయకరముగా ఉంటుంది. దేవుడు అసమానమైనవాడు, సరిపోల్చలేనివాడు, సమానులు లేనివాడు, సర్వశ్రేష్ఠుడు అను సత్యమును బైబిల్ రచయితలు మరియు పాత్రలు సంబోధించిన విధానము ఇక్కడ మన మనస్సులో ఉంది. ఉదాహరణకు మొదటి రాజుల గ్రంథము 8:23 దేవాలయం యొక్క ప్రతిష్ట దినమున సొలొమోను దేవుని ఈ విధముగా స్తుతించాడు. యెహోవా ఇజ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీవంటి దేవుడొక్కడునూ లేడు. దేవుని అసమానత్వము ఎనలేనిది అని సొలొమోను చేసిన ప్రకటనను గుర్తించండి. యెహోవా వంటి దేవుడు పైన ఆకాశమందుగాని క్రింద భూమి మీదగాని లేడు. ఇలాంటి ప్రకటనలనే మనము 71:19, 86:8 మరియు 89:6 చూడవచ్చు. మరియు 2 సమూయేలు గ్రంథము 7:22 దావీదు ఇలా అంటాడు, కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీవంటి దేవుడొకడునూ లేడు. ఇక్కడ మనము చూస్తున్నట్లు దేవుని యొక్క అసమానత్వము దేవుని యొక్క గుణములను తెలియజేస్తుంది అన్నట్లు దావీదు మాట్లాడాడు. యెహోవా గొప్పవాడు మరియు ఆయన వంటి వారు ఎవరనూ లేరని దావీదు చెప్పాడు. అంతేగాక సార్వభౌముడైన దేవుడు అనగా దేవా యెహోవా లేక హెబ్రీలో అదోనాయ్ యాహ్వే ఎంత గొప్పవాడంటే ఆయన వంటి దేవుడు లేడని అతడు తెలియజేశాడు. ఈ విధముగా తెలియజేయుట ద్వారా దేవుని దేవునిగా చేయుటకు దేవుని యొక్క అసమానత్వము ముఖ్యమైనదని దావీదు బయలుపరిచాడు. యెషయాగ్రంథము 40:46 మరియు యోబు గ్రంథము 40:41 వంటి లేఖన భాగములలో కూడా ఇదే మనము చూస్తాము. ఇవి మరియు ఇలాంటి ఇతర వాక్యభాగములు దేవుని వ్యాప్తి చెందని పూర్ణతల యొక్క శ్రద్ధగల అధ్యయనమును సమర్థించు బైబిల్ పునాదులను స్థాపిస్తాయి. దేవుడు ఆయనతో సృష్టితో చేయు పోలికలన్నిటికంటే ఉన్నతమైన వాడను స్థిరమైన బైబిల్ బోధను ఈ వచనములు ప్రతిబింబిస్తాయి. దేవుని గూర్చిన వేదాంత శాస్త్రము యొక్క ఈ కోణము కొన్ని చోట్ల ప్రశ్నింపబడు, మరికొన్ని చోట్ల మితము చేయబడు ఈ దినములలో లేఖనము దేవుని యొక్క అసమానత్వమును బయలుపరుస్తూనే ఉంటుంది. మరియు ఈ అసమానత్వము దేవుడు సృష్టి కంటే ఎంత భిన్నముగా ఉన్నాడు అని విషయమును గూర్చి మనము నేర్చుకునదగినంత నేర్చుకొనుటకు పిలుపునిస్తుంది. దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములను గుర్తించుటకు బైబిలు పునాదులను చూశాము కాబట్టి ఇప్పుడు మనము రెండవ విషయమైన ఈ విషయములను గూర్చి ఎక్కువ మంది ఇవాంజలికల్ క్రైస్తవుల మధ్య ఉనికిలో ఉన్న వేదాంత శాస్త్ర వ్యత్యాసమును చూద్దాము. లేఖనములు మనకు దేవుని వ్యాప్తి చెందని గుణముల యొక్క సంపూర్ణ అధికారిక పట్టికకు కనీసం దగ్గరగా ఉన్న సూచికలను కూడా ఇవ్వవు. బదులుగా ఈ అంశము మీద బైబిల్ బోధనలు ఇక్కడా అక్కడా ఈ విధముగా మరియు ఆ విధముగా బైబిల్ అంతా చెదిరియున్నాయి. ఈ కారణముచేత ఈ దైవిక పూర్ణతలను గుర్తించుట బైబిలులోని పలు భాగములలో కనిపించు కొన్ని రూపములు మరియు వర్ణనల నుండి తికమకగా ఉన్న మరకలు కలిగిన గాజు కిటికీని నిర్మించుటను పోలియున్నది. మీరు ఊహించగలుగునట్లు ఈ రూపములు మరియు రంగులను గుర్తించి వాటిని సమీకరించి వేరు చేయుటకు అనేక క్లిష్టమైన ప్రక్రియలు ఉన్నాయి. కాబట్టి మనలో ఏకాభిప్రాయములు అనేకము ఉన్నప్పటికీ ఇవాంజలికల్ క్రైస్తవులు దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణముల యొక్క వేర్వేరు పట్టికలను సృష్టించిన విషయము మనలను ఆశ్చర్యపరచకూడదు. ఈ వేదాంత శాస్త్ర వ్యత్యాసము యొక్క అవగాహనను మనము అనేక విధాలుగా పొందుకోవచ్చు. కాని మన ప్రయోజనము కొరకు ప్రొటెస్టెంట్ సంఘం యొక్క వేర్వేరు శాఖలలోని మూడు చారిత్రక ప్రతులను మనము చూద్దాము. మొదటిగా మనము ఆక్స్బర్గ్ కన్ఫెషన్ను సమీక్షించుదాము. రెండవదిగా మనము బెల్జిక్ కన్ఫెషన్ను పరిగణించుదాము. మరియు మూడవదిగా మనము వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటగిజమును చూద్దాము. మొదటిగా 1530లో వ్రాయబడిన ఆక్స్బర్గ్ కన్ఫెషన్ను చూద్దాము. మనమునుపటి పాఠములో లూథరన్ ఆక్స్బర్గ్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసము దేవుని గుణములను ఈ క్రింది విధముగా క్రోడీకరించిన విధానమును మనము గుర్తించాము. పిలువబడిన మరియు దేవుడయ్యున్న దైవిక సారము ఒకటి కలదు. నిత్యమైన శరీరము లేని, భాగములు లేని, అమితమైన శక్తి, జ్ఞానము మరియు మంచితనము గలవాడు. ఈ వ్యాసము 6 దైవిక పూర్ణతలను గూర్చి మాట్లాడుతున్నట్టు మనము చూడవచ్చు. ఇది అతిగా సరళీకృతము చేయబడినదైనప్పటికీ శక్తి, జ్ఞానము మరియు మంచితనము అను పదములను దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణములతో అనుసంధానపరచుట సర్వసాధారణమైపోయింది. ఈ గుణములను ఆయన సృష్టి, ముఖ్యముగా మానవజాతి సృష్టములుగా పంచుకుంటాయి. మరియు నిత్యమైన శరీరము లేని, భాగములు లేని మరియు అమితమైన అను పదములు దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములతో గుర్తించబడుట కూడా సాధారణమైపోయింది. ఈ విధములుగా దేవుడు సృష్టికి భిన్నముగా ఉన్నాడు. ఆక్స్బర్గ్ కన్ఫెషన్లో ఇవ్వబడిన వ్యాప్తి చెందని గుణములను మనస్సులో ఉంచుకుని 1561లో వ్రాయబడిన పునరుద్ధరణ బెల్జిక్ కన్ఫెషన్ను పరిశీలన చేస్తూ ఇవాంజలికల్ క్రైస్తవుల మధ్య ఉన్న వేదాంత శాస్త్ర వ్యత్యాసమును చూద్దాము. బెల్జిక్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసములో మనము ఈ మాటలను చదువుతాము. మనము దేవుడని పిలుచు ఒకే సులువైన ఆత్మీయ జీవము ఉన్నది. ఆయన నిత్యుడు, ఊహకు అందనివాడు, అదృశ్యమైనవాడు, మార్పులేనివాడు, అమితమైనవాడు, సర్వశక్తిగలవాడు, సర్వజ్ఞాని, నీతిమంతుడు, మంచివాడు మరియు సమస్త మేలుల యొక్క ఉప్పొంగు ఊట. ఇక్కడ మనము చూచినట్లు యోహాను సువార్త 4:24 యేసు మాటల ఆధారముగా దేవుడు ఆత్మీయ జీవము అని గుర్తించుటతో పాటు బెల్జిక్ కన్ఫెషన్ దేవుని 10 ఇతర పదములతో వర్ణిస్తుంది. మరొకసారి ఇది అత్యంత సరళీకృతము చేయబడినదేగాని చాలా వరకు వేదాంతవేత్తలు సర్వశక్తిమంతుడు, జ్ఞానముగలవాడు, నీతిమంతుడు మరియు మంచివాడు అనే బిరుదులను వ్యాప్తి చెందు గుణములుగా పరిగణించారు. ఎందుకంటే సృష్టములుగా మనము శక్తి, జ్ఞానము మరియు మంచితనమును దేవునితో పంచుకుంటాము. సులువైన అనగా దేవుడు భాగములుగా విభజింపబడినవాడు కాడు. నిత్యుడు, ఊహకు అందనివాడు అనగా దేవుని గూర్చి మనము దేనిని కూడా పూర్తిగా అర్థము చేసుకోలేము. అదృశ్యమైనవాడు, మార్పులేనివాడు లేక మారనివాడు మరియు అమితమైనవాడు అనే పదములు దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములకు సూచనలుగా పరిగణించబడినవి. దేవుని గుణములను గుర్తించుటకు సంబంధించిన వేదాంత శాస్త్ర వ్యత్యాసమును గూర్చి మనము చేయుచున్న చర్చలో ఆక్స్బర్గ్ కన్ఫెషన్ మరియు బెల్జిక్ కన్ఫెషన్ దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములను గూర్చి మాట్లాడు విధమును మనము చూశాము. కాబట్టి ఇప్పుడు మన మూడవ ముఖ్యమైన ప్రతి అయిన 1647లో వ్రాయబడిన ప్యూరిటన్ వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటగిజమును పరిశీలన చేద్దాము. వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటగిజములోని 4వ ప్రశ్నోత్తరము ఇలా ఉన్నది. దేవుడు ఎవరు? దీనికి మతోపదేశము ఇచ్చిన జవాబు, దేవుడు ఆత్మయ్యున్నాడు మరియు ఆయన ఉనికిలో, జ్ఞానములో, శక్తిలో, పరిశుద్ధతలో, న్యాయములో, మంచితనములో మరియు సత్యములో అమితమైనవాడు, నిత్యుడు మరియు మార్పులేనివాడు. దేవునిని ఆత్మ అని వర్ణించిన తరువాత షార్టర్ క్యాటగిజం 10 దైవిక పూర్ణతలను వివరిస్తుంది. మరొకసారి ఈ విషయములు క్లిష్టమైనవని మనము తరువాత చూస్తాము. కాని ఉనికి, జ్ఞానము, శక్తి, పరిశుద్ధత, న్యాయము, మంచితనము మరియు సత్యములను గూర్చి వ్యాప్తి చెందు గుణములుగా మాట్లాడుట సాధారణమైన విషయము. మరియు అమితమైన, నిత్యమైన, మార్పులేని లేక మార్పు చెందని గుణములను గూర్చి దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములుగా మాట్లాడుట కూడా సర్వసాధారణమైన విషయమే. దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణముల యొక్క ఈ పట్టికలను మనము ప్రక్కప్రక్కన ఉంచినప్పుడు అవి రెండూ ఒకటి కాదని మనము చూడవచ్చు. దేవుడు నిత్యుడు మరియు అమితమైనవాడని 3 ప్రతులు ప్రస్తావిస్తాయి. అయితే కేవలం బెల్జిక్ కన్ఫెషన్ మరియు షార్టర్ క్యాటగిజం మాత్రమే దేవుడు ఆత్మీయ ఉనికి గలవాడని లేక ఆత్మ అని మరియు దేవుడు మార్పులేనివాడని లేక మార్పు చెందనివాడని ఉద్ఘాటిస్తాయి. కేవలం ఆక్స్బర్గ్ కన్ఫెషన్ మాత్రమే దేవుడు శరీరము లేనివాడని మరియు అదృశ్యుడని తెలియజేస్తుంది. దేవుడు సులువైన వాడని, వ్యాప్తి చెందనివాడని మరియు అదృశ్యుడని బెల్జిక్ కన్ఫెషన్ మాత్రమే తెలియజేస్తుంది. దేవుని వ్యాప్తి చెందని గుణములను ఎవాంజలికల్ క్రైస్తవులు అనేక విధములుగా వ్యక్తపరిచారని ఈ పోలికలు ద్వారా మనము చూడవచ్చు. అయితే ఎన్ని విశేషమైన భేదములను ఈ పట్టికలు ప్రతిబింబిస్తాయి? ఇవాంజలికల్ క్రైస్తవులు దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములను వర్ణించుటకు ఒకే పదజాలము ఉపయోగించరని వేదాంతశాస్త్ర విద్యార్థులు మొదట నేర్చుకున్నప్పుడు మనము దేవుని గురించి వేర్వేరు భిన్నమైన విషయములను నమ్ముతున్నామని వారనుకుంటారు. క్రమబద్ధ వేదాంతశాస్త్రము యొక్క ప్రతి కోణములో వలెనే మన మధ్యలో ఉన్న వ్యత్యాసములు వేర్వేరు వేదాంతశాస్త్ర ఉద్ఘాటనలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయను మాట వాస్తవమే. అయితే చాలాసార్లు దేవుని వ్యాప్తి చెందని గుణములను గూర్చి మనము కలిగి ఉన్న పట్టికలలో భిన్నత్వములు పదజాలములో వ్యత్యాసమునకు మించిన ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. మన పాఠ్యక్రమమైన క్రమబద్ధ వేదాంతశాస్త్రమును నిర్మించుటలో వేదాంతశాస్త్ర సాంకేతిక పదములను గూర్చి మరింత వివరముగా మాట్లాడదాము. కాబట్టి ఇక్కడ ఈ సులువైన బిందువును గూర్చి మాట్లాడుట మాత్రం సరిపోతుంది. క్రీస్తు యొక్క నమ్మకమైన అనుచరులు దేవుని వ్యాప్తి చెందని గుణములను గూర్చి వేర్వేరు సాంకేతిక పదములను ఉపయోగించినప్పటికీ చాలా వరకు ఈ పట్టికలు దేవుని గూర్చి మనము కలిగి ఉన్న నమ్మకములు లేక భావనల మధ్య ఉన్నతమైన భేదములను సూచించవు. మనము ఇంతకుముందే చూసినట్లు దేవుడు శరీరము లేనివాడని ఆక్స్బర్గ్ కన్ఫెషన్ ప్రస్తావిస్తుంది. బెల్జిక్ కన్ఫెషన్ మరియు వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటగిజం ఈ వ్యక్తీకరణను ఉపయోగించినప్పటికీ అవి ఇదే నమ్మకమును లేక భావనను వ్యక్తపరుస్తాయి. దేవుడు ఆత్మీయ ఉనికి గలవాడు మరియు అదృశ్యమైనవాడని చెప్పినప్పుడు బెల్జిక్ కన్ఫెషన్ దీనిని గూర్చి మాట్లాడుతుంది. మరియు దేవుడు ఆత్మయ్యున్నాడు మరియు తద్వారా శరీరము లేనివాడని వెస్ట్మినిస్టర్ ఉద్ఘాటిస్తుంది. దేవుడు భాగములు లేనివాడని కూడా ఆక్స్బర్గ్ కన్ఫెషన్ ఉద్ఘాటిస్తుంది. మరియు దేవుడు సులువైన వాడని వివరించినప్పుడు బెల్జిక్ కన్ఫెషన్ కూడా ఇదే చెబుతుంది. మనము ఇంతకుముందు ప్రస్తావించినట్లు సులువైన అనే పదము విభాగములు లేని లేక భాగములు లేని అని చెప్పు పురాతన వ్యక్తీకరణ అయ్యున్నది. మరియు దేవుడు అమితమైన వాడని చెప్పినప్పుడు వెస్ట్మినిస్టర్ ఈ గుణమును తెలియజేస్తుంది. ఆయన పూర్ణతలకు హద్దులు లేవు, కాబట్టి ఆయనలో భాగములు లేవు. ఇదే విధముగా దేవుడు ఊహకు అందనివాడని కేవలం బెల్జిక్ కన్ఫెషన్ మాత్రమే తెలియజేస్తుంది. కాని అమితమైన అను పదమును ఉపయోగించుట ద్వారా ఈ దైవిక గుణమును ఆక్స్బర్గ్ కన్ఫెషన్ మరియు వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటగిజం తెలియపరుస్తాయి. ఎందుకంటే దేవుని మనస్సు హద్దులు లేనిది, దానిని మనము అర్థము చేసుకోలేము. స్పష్టముగా వేదాంతవేత్తలు దేవుని వ్యాప్తి చెందని గుణములను అనేక విధాలుగా సమీకరించారు. కానీ మనము ముందు చూసినట్లుగా దేవుని గూర్చి మన భావనలు ఎంతో భిన్నమైనవి కావు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కొన్ని ప్రత్యేకించబడిన సాంకేతిక పదములను దాటి ఆలోచన చేసి అవి తెలియజేయుచున్న భావనలు లేక నమ్మకముల మీద దృష్టి పెట్టాలి. వేదాంతవేత్తలు తమ పనిని చేయునప్పుడు లేక సంగమునకు ఇచ్చుటకు హితోపదేశములను నిర్మించుటకు సంగము యొక్క నమ్మకములు మరియు వేదాంత శాస్త్రమును వర్ణించుటకు కొంతమంది విశ్వాసులు కూడివచ్చినప్పుడు అన్ని సందర్భములలో ప్రజలు నిజముగా సమ్మతించినట్లయితే మీరు అదే సత్యమును వర్ణించుటకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు వేర్వేరు ఎంపికలను చేసుకోవచ్చు. దేవుని యొక్క వర్ణనను గూర్చి మనము ఆలోచించవలసి వస్తే, అనగా దేవుడు ముగ్గురు పురుషమూర్తులలో ఒకే ఉనికి అయ్యున్నాడు అని మనము అర్థము చేసుకుంటాము. కాని దేవుడు ఒక్కడే అయ్యున్నాడు. అయినను దేవునికి అనేక గుణములు కలవు. ఎంతో విస్తారమైన మరియు ప్రాముఖ్యమైన ఒక విషయమును గూర్చి మనము మాట్లాడుట మొదలుపెట్టినప్పుడు వేర్వేరు పదములను ఉపయోగించవలసి వచ్చినప్పుడు అది మనలను ఆశ్చర్యపరచకూడదు. దాగియున్న అర్థమును మరియు పదములు వివరించుటకు ప్రయత్నించుచున్న అర్థమును కనుగొనుటకు మనము అన్వేషించాలి మరియు వాటిని మనము పోల్చగలగాలి. మరియు రెండు వేర్వేరు గుంపుల ప్రజలు రెండు వేర్వేరు విషయములను తెలియజేయుటకు ఒకే పదమును ఉపయోగించినప్పుడు మరింత సందిగ్ధత ఏర్పడుతుంది. మరియు పదములను ఒకదాని తర్వాత మరొకదానిని మనము అమర్చలేమని అర్థము చేసుకోవాలి. ఈ ఒప్పుకోళ్ల యొక్క రచయితలు వేదాంతవేత్తలు ఏమి వివరించుటకు ప్రయత్నించుచున్నారో తెలుసుకునుటకు దాని వెనుక ఉన్న అర్థమును గ్రహించగలుగుటకు మరియు వాటిని సరిపోల్చి భేదము ఎక్కడ ఉన్నది మరియు ఎక్కడ లేదు అని చూచుటకు మనము పదముల వెనుక ఉన్న అర్థమును తవ్వాలి. మరియు చాలాసార్లు మనము ఇలా చేసినప్పుడు మనము ఊహించిన దానికంటే తక్కువ భేదము ఉన్నదని మనము గుర్తిస్తాము. ఎందుకంటే ఇవి లేఖనం యొక్క అధికారము మరియు క్రీస్తు యొక్క కార్యములో నాటబడియున్న ఒప్పుకోలులే. కాబట్టి ఆ ఒక్క సత్యమును వివరించుటకు వారు వేరొక పదమును ఉపయోగించినప్పటికీ వారు అదే సత్యమును తెలియజేయుటకు ప్రయత్నించుచున్నారు. ఈ గుణముల కొరకు ఇతర పదములు కూడా తరచుగా వాడబడినవని మనము గమనించినప్పుడు ఇది మరింత ప్రాముఖ్యమవుతుంది. ఉదాహరణకు, ఇవాంజలికల్ క్రైస్తవులు సాధారణముగా వీటిని గూర్చి ప్రస్తావిస్తుంటారు. దేవుని యొక్క సర్వవ్యాప్యత, అనగా దేవుడు అన్నిచోట్లా ఉన్నాడు అనే సత్యము. దేవుని యొక్క సర్వజ్ఞానము, అనగా ఆయన సమస్తము ఎరిగినవాడు అనే సత్యము. మరియు దేవుని యొక్క సర్వశక్తి, దేవుడు సమస్త బలము గలవాడనే సత్యము. అనేక మంది వేదాంతవేత్తలు దేవుని యొక్క సృష్టికి పూర్వస్థితిని గూర్చి, అనగా దేవుడు స్వయం సమృద్ధి గలవాడు మరియు సృష్టి నుండి స్వతంత్రుడయ్యున్నాడు అనే సత్యమును గూర్చి మాట్లాడతారు. మరియు దేవుని యొక్క సార్వభౌమత్వమును గూర్చి, అనగా దేవుడు సృష్టి అంతటి మీద సంపూర్ణ నియంత్రణ కలిగి ఉన్నాడు అనే సత్యమును గూర్చి మాట్లాడతారు. స్పష్టత కొరకు ఈ సిద్ధాంతములకు సంబంధించిన కొన్ని అంశముల విషయములో కొన్ని అసమ్మతులు ఉన్నాయి. కాని చాలా వరకు పదజాలములోని భిన్నత్వము ప్రఖ్యాతిగాంచిన ఇవాంజలికల్ వేదాంతవేత్తల మధ్య పెద్ద వ్యత్యాసములను సంబోధించదు. దేవుడు ఆయన సృష్టి నుండి ఎలా వేరుగా ఉన్నాడు అని గుర్తించుటకు బైబిల్ పునాదిని మరియు దేవుని సిద్ధాంతములోని ఈ కోణము విషయములో ఇవాంజలికల్ క్రైస్తవుల మధ్య ఉన్న వేదాంతశాస్త్ర వ్యత్యాసమును మనము పరిగణించాము. కాబట్టి ఇప్పుడు ఈ దైవిక పూర్ణతలను మరింత సంపూర్ణముగా నిర్వచించుటలో మనకు ఉపయోగపడు పలు బైబిలు దృష్టికోణములను మనము చూడవలసియున్నది. దేవుడు తన సృష్టి నుండి ఎలా దూరముగా ఉన్నాడో వివరించుటకు కొన్ని పదముల పట్టికను సమకూర్చుట ఒక ఎత్తు, మరియు ఈ పదజాలములను తగిన లేఖన బోధనలతో గుర్తించుట మరొక ఎత్తు. దేవుని వ్యాప్తి చెందని గుణములు క్రైస్తవ వేదాంత శాస్త్రములో అత్యంత సంక్షేపమైన భావనలలో కొన్నిగా ఉన్నాయి. ఫలితముగా ఈ పదముల యొక్క అర్థములను నిర్ధారించుటకు క్రైస్తవులు తరచుగా ఎంతో కృషి చేశారు. మనము ముందు చూడబోవచున్నట్లు దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములను గూర్చి కొన్ని గంభీరమైన అపార్థములను నివారించుటకు దేవుని గూర్చిన అనేక బైబిల్ దృష్టికోణములను మనము పరిగణలోనికి తీసుకోవాలి. మనము మనసులో ఉంచుకోవలసిన బైబిల్ దృష్టికోణముల యొక్క వైశాల్యమును చూచుటకు మనము రెండు దశలలో చూద్దాము. మొదట, దేవుని వ్యాప్తి చెందని గుణములను గూర్చి స్పష్టతనిచ్చుటకు లేఖనములు దేవుని యొక్క స్వతంత్ర శ్రేష్టత మీద ఎలా దృష్టిని ఉంచుతాయో మనము చూద్దాము. మరియు రెండవదిగా, దైవిక అంతర్వ్యాప్తిని గూర్చి లేఖనముల బోధలను మనము చూద్దాము. దైవిక స్వతంత్ర శ్రేష్టతను గూర్చి బైబిల్ బోధలను మొదట చూద్దాము. స్వతంత్ర శ్రేష్టతలో పైన పైన మరియు అందరికీ ఆవల అనే భావన ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క స్వతంత్ర శ్రేష్టతను గూర్చి మాట్లాడునప్పుడు మనం ఏమీ అనుచున్నామంటే ఒక విధముగా అది చిత్రాత్మక భాష. వాస్తవానికి మనము దేవుని గూర్చి ఆలోచన చేయు విధానములో మాట్లాడుచున్నాము. మరియు దేవుడు గొప్పవాడును, మానవులందరికంటే ఉన్నతమైనవాడునని మనము ఆలోచన చేయుచున్నాము. కాబట్టి దేవుని స్వతంత్ర శ్రేష్టత లేక దైవిక స్వతంత్ర శ్రేష్టతను గూర్చి మాట్లాడుట అంటే దేవుడు ఆయన స్వభావములో స్వాభావికముగా దేవుడైయున్నాడని వర్ణించుటయే. ఆయన ఒక విగ్రహము కాడు, మానవుల ద్వారా నియంత్రించబడి లేక గారడీల ద్వారా శాసించబడు ఒక దైవము కాదుగాని ఆయన దేవుడైయున్నాడు. కాబట్టి దేవుడు ఎవరు అని ఆలోచించుటలో ఒక భాగము ఆయన నిజముగా దేవుడైయున్నాడు కాబట్టి ఆరాధనకు యోగ్యుడని అంగీకరించుటయ్యున్నది. యెషయా మాటలలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఈ గొప్ప విశాలమైన దేవుడు సృష్టికర్త, కాలము మరియు వైశాల్యం యొక్క యజమాని. ఆయన సృష్టికి ఎంతో ఉన్నతమైన స్థానములో ఉన్నాడు మరియు మనుష్యుల నియంత్రణలన్నిటికంటే ఉన్నతమైనవాడు, స్వతంత్ర శ్రేష్టత గలవాడు. దేవుడు ఆయన సొంత స్వాభావిక స్వభావమును కలిగియున్నాడు. సులువుగా చెబితే దైవిక స్వతంత్ర శ్రేష్టతను గూర్చి మనము మాట్లాడునప్పుడు దేవుడు ఆయన సృష్టి కొరకు స్థాపించిన హద్దులతో పరిమితమైలేడని మన అర్థము. ఆయన సృష్టికి పైన మరియు ఆవల ఉన్నాడు. దేవుని వ్యాప్తి చెందని గుణములను గూర్చిన ప్రతి స్థిరమైన పట్టిక దేవుని స్వతంత్ర శ్రేష్టతను గూర్చి బైబులు చేయు బోధనల మీద ఆధారపడియుంటుంది. కాని సమయానుకూలము కొరకు మరియు సులభతరము చేయుటకు మన అర్థమును ఉదాహరించుటకు వెస్ట్మినిస్టర్ షోటర్ క్యాటకిజం యొక్క 4వ ప్రశ్నను చూద్దాము. షోటర్ క్యాటకిజం దైవిక స్వతంత్ర శ్రేష్టతను గూర్చి 3 వ్యాప్తి చెందని పూర్ణతలను సూచిస్తూ మాట్లాడుతుంది. దేవుడు అమితమైనవాడని, నిత్యుడని మరియు మార్పు చెందనివాడని అది మనకు తెలియజేస్తుంది. దేవుడు అమితమైనవాడని లేఖనములు బోధించు విధానమును మొదట చూద్దాము. అమితమైన అను పదము బైబిలులో లేదు అని తెలుసుకుని అనేక మంది క్రైస్తవులు ఆశ్చర్యపోతారు. బదులుగా లేఖనము యందంతటా అనేక విధాలుగా కనిపించు ఒక భావన కొరకు ఉపయోగించిన తత్వవాద సాంకేతిక పదమిది. ఆంగ్ల భాషలో అమితమైన లేక ఇన్ఫైనెట్ అనే పదము 2 లాటిన్ వేదాంత శాస్త్ర పదముల నుండి వెలువడుతుంది. మొదటిది ఇమ్యునస్ అనగా కొలవలేనిది లేక లెక్కించలేనిది. రెండవది ఇన్ఫినిటస్ అనగా అంతములేనిది లేక అపారమైనది. కాబట్టి దేవుడు అమితమైనవాడని మనము చెప్పునప్పుడు దేవుడు ఆయన చేసిన మితమైన సృష్టికి వ్యతిరేకముగా ఉన్నాడని మన అర్థము. ఆయన కొలతలేనివాడు, లెక్కించలేనివాడు, అంతములేనివాడు మరియు అపారమైనవాడు. సులువుగా మాట్లాడితే దేవుని పూర్ణతలు హద్దులు లేనివి. దేవుడు అమితమైనవానిగా ఉన్న అనేక మార్గములను అనేక బైబిలు లేఖన భాగములు స్పష్టముగా సూచిస్తాయి. ఉదాహరణకు 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనములో ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు అని సొలొమోను ప్రకటించినప్పుడు దేవుడు పట్టజాలనివాడని సొలొమోను సూచించుచున్నాడు. మరియు రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వచనములో తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు మరియు ఆయన మార్గములెంతో అగమ్యములు అని దేవుని గూర్చి మాట్లాడినప్పుడు దేవుని జ్ఞానము మరియు వివేకము కొలవలేనిది అని పౌలు సూచించాడు. మరియు 139వ కీర్తన 6వ వచనములో కీర్తనకారుడు దేవుడు ఎంతో గొప్పవాడని మరియు ఆయన జ్ఞానము నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందనిది అని చెబుతున్నాడు. దేవుడు ఆయన యొక్క పూర్ణతలలో అమితమైనవాడని మాటలాడుట సరైనదేనని ఇలాంటి లేఖన భాగములు సూచిస్తున్నాయి. దేవుని అమితత్వము దేవుని యొక్క అపారత్వమును గూర్చి మాట్లాడుటకు ఒక మార్గమై ఉన్నది. మనము సమయము మరియు స్థాన పరిమితి గలవారము. మన సొంత జీవితములు కూడా కాలము మరియు రోదస్సులో కొనసాగుతాయి. ఈ 2 సమానతలను గూర్చి కూడా నైరూప్యముగా మాట్లాడుట కష్టము. కాబట్టి దేవుని యొక్క అమితత్వమును గూర్చి మనము మాట్లాడునప్పుడు మనవలే దేవుడు కాలము మరియు రోదసి ద్వారా బంధింపబడి లేడని మనము తెలియజేయుటకు ప్రయత్నించుచున్నాము. కాబట్టి దేవుని యొక్క అనిత్య ఉనికి లేక ప్రాదేశిక ఉనికి, విభాగముల దురుపయోగమును పోలియున్నది. మన అనుభవమునకు ఆవల ఉన్న అనుభవమును గూర్చి మాట్లాడుటకు మనము భాషను ఉపయోగించుచున్నాము. ఒక విధముగా దేవుడు కాలమునకు వెలుపల ఉన్నాడు. అయినప్పటికీ కాలమును గూర్చి మాట్లాడుటకు మనము ప్రాదేశిక భాషను ఉపయోగించుచున్నాము. కాబట్టి దేవుని యొక్క అమితత్వమును గూర్చి మాట్లాడుట అంటే మనవలే దేవుడు పరిమితమైనవాడు కాదు అని తెలియజేయుట. దేవుడు అమితమైనవానిగా ఉన్న మార్గములను బయలుపరచుట ద్వారా దైవిక స్వతంత్ర శ్రేష్టతను ఉద్ఘాటించుటతో పాటుగా దేవుడు నిత్యుడను నైరూప్య ఆలోచనను కూడా లేఖనములు సూటిగా సంబోధిస్తాయి. ఆంగ్లపదమైన ఇటర్నల్ లేక నిత్యమైన అను మాట పాత నిబంధనలో బైబిలు పదములైన ఎడ్ ఓలములను అనువదించుటకు ఎక్కువసార్లు మరియు నట్సాక్ను అనువదించుటకు కొన్నిసార్లు, గ్రీకు పాత నిబంధన లేక సెప్టుజెంట్ మరియు క్రొత్త నిబంధనలో ఐయోన్ మరియు ఐయోనియోస్ అను పదములను అనువదించుటకు ఉపయోగించబడింది. అవును, ఈ పదములు సృష్టి యొక్క భాగములకు కూడా అన్వయించబడతాయి, కాని దేవునికి అన్వయింపబడు విధముగా మాత్రము అన్వయింపబడవు. సృష్టి తాత్కాలికమైనది మరియు అనేక విధములుగా కాలపరిమితి గలది. కాని దేవుడు అలా కాదు. దేవుడు నిత్యుడు, అనగా దేవుని పూర్ణతలు సమయమునకు లోబడినవి కావు. దేవుని నిత్యత్వం యొక్క అనేక కోణములను గూర్చి అనేక బైబిల్ లేఖన భాగములు మాట్లాడతాయి. ఉదాహరణకు 1 తిమోతి 1:17 దేవుని గూర్చి నిత్యమైన రాజు అని మాట్లాడుతుంది. అక్కడ ఇలా ఉన్నది, సకల యుగములలో రాజయుండి అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ప్రకటన గ్రంథము 4:8 భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు అని పరలోక జీవులు పిలిచినప్పుడు అవి దేవుని నిత్యుడని స్తుతించుచున్నవి. మరియు 2 పేతురు 3:8 దేవుడి చరిత్ర అంతటిపైన స్వతంత్ర శ్రేష్టత కలిగియున్న విషయమును గూర్చి మాట్లాడుతూ ఇలా వ్రాయబడియున్నది, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఇవి మరియు ఇతర అనేక వాక్యభాగములు దేవుని పూర్ణతలు నిత్యమైనవని స్పష్టము చేస్తాయి. దేవుడు నిత్యుడని బైబిలు తరచుగా మాట్లాడుతుంది, అనగా నిత్యము నుండి నిత్యము వరకు, అనగా దేవుడు లేని లేక దేవుడు ఉనికిలో లేని ఆరంభము లేదు. అయితే సృష్టి నిత్యమైనది కాదు. సృష్టికి ఆరంభము కలదు, విశ్వమంతటికీ ఆరంభము కలదు. దేవుడు శూన్యములో నుండి భూమ్యాకాశములను సృజించాడు. అయితే దేవునికి మాత్రము ఆరంభము లేదు. దేవుడు నిత్యము నుండి అంతము లేనివానిగా ఉన్నాడు, మరియు దేవుడు నిత్యము వరకు దేవుడు. కాబట్టి నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఆయన ఉన్నాడు. కాబట్టి నిత్యమైన అను మాట ఆయన నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు ఉన్న విషయమును సూచిస్తుంది. దేవుడు ఉనికిలో లేని ఏ సమయమూ లేదు, అది భూతకాలములోనైనా లేక భవిష్యత్ కాలములోనైనా. దేవుడు అమితమైనవాడు మరియు నిత్యుడని స్థాపించుట ద్వారా మాత్రమే లేఖనములు దైవిక స్వతంత్ర శ్రేష్టతను తెలియపరచవుగాని దేవుడు మార్పులేనివాడని కూడా అవి స్పష్టముగా తెలియజేస్తాయి. దేవుడు మార్పులేనివాడని సూచించు అనేక లేఖన వ్యక్తీకరణలు ఉన్నాయి. హెబ్రీ క్రియాపదమైన షనాహ్ అంటే మార్పు చెందుట, నచం అనే క్రియాపదము యొక్క అర్థము ఒకని మనస్సును మార్చుకునుట, క్రొత్త నిబంధన గ్రీకు పదమైన పేరల్లాగే అను మాటకు అర్థము మార్పు లేక భేదము. సృష్టిలోని సమస్తము ఒక స్థాయిలో మార్పు చెందదగినదని సాధారణ అనుభవము మరియు బైబులు స్పష్టము చేస్తాయి. అయితే ఈ పదములను దేవునికి అన్వయించినప్పుడు దేవుడు ఆయన సృష్టికి భిన్నముగా ఉన్న వేరొక మార్గమును గూర్చి అవి మాటలాడతాయి. బైబిల్ ప్రకారం దేవుని పూర్ణతలు మార్పు చెందనివి. ఆయన మార్పులేనివాడని దేవుడు స్వయంగా మలాకీ గ్రంథము 3:6 స్పష్టముగా చెప్పాడు. ఈ వచనములో యెహోవాననైన నేను మార్పులేనివాడను అని చెప్పుట ద్వారా దేవుడు ఆయన స్వంత స్థిరత్వమును ఇజ్రాయేలు సమర్పణలోని అస్థిరత్వముతో వ్యత్యాసపరుస్తున్నాడు. సంఖ్యాకాండము 23:19 ఈ విధముగా చెబుతూ దేవుని మానవుల నుండి వ్యత్యాసపరుస్తుంది. ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. మరియు యాకోబు 1:17 దేవుని విధముగా వర్ణిస్తూ యాకోబు ఆయన శ్రోతలకు దేవుని స్థిరత్వమును గురించి తెలియజేస్తున్నాడు. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. దేవుడు మార్పులేనివాడు లేక మార్పు చెందనివాడని ఇలాంటి అనేక లేఖన భాగములు స్పష్టము చేస్తాయి. దేవుడు మారనివాడు, మరియు ఇది అనేక చోట్ల బైబిల్ నుండి సూటిగా వెలువడుతుంది. కాని అన్నిటికంటే స్పష్టముగా యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. దేవుడు మారనివాడని బైబిల్ స్పష్టముగా తెలియజేస్తుంది. అయినను మార్పు చెందినట్లు అనిపించు కొన్ని విషయములను కూడా అది వివరిస్తుంది. ఉదాహరణకు, దేవుని ధర్మశాస్త్రమును గురించి మనము మాట్లాడునప్పుడు కాలక్రమములో దేవుడు సున్నితమయ్యాడని బైబిలు సూచించదని మీకు తెలుసా? దేవుడు ఆయన స్థాయిని తగ్గించుకోడు. ఆయన మానవజాతి వైపు కొన్ని వేల సంవత్సరముల వరకు చూసి, సరే వారు పరిపూర్ణులు కారని నాకు తెలుసు, కాని వారు ఎంత అసంపూర్ణులో నేను ఇప్పుడు గమనిస్తున్నాను, కాబట్టి వారు ఇప్పుడు అదే స్థాయిలో జీవించవలసిన అవసరము లేదు అని ఆయన అనలేదు. ఈ విషయములు ఎన్నడూ మారవు. దేవుడు సినాయి పర్వతము మీద మోషేకు బయలుపరిచిన విషయములు మరియు దేవుడు లేఖనములయందంతటా బయలుపరిచిన విషయములు నేటికీ అలానే ఉన్నాయి. మనం అదే స్థాయిని నేడు కూడా కలిగి ఉన్నాము. మరియు సువార్త కూడా మార్పు చెందనిది కాకపోతే ఇది చాలా భయానకమైనదై ఉండేది. దేవుడు ఎల్లప్పుడూ సృష్టిని ప్రేమించాడు, మరియు స్పష్టముగాను ఉద్దేశపూర్వకముగాను మన జీవితములలో మార్పును కలిగించుటకు మనము నరకములో నిత్యముండకుండా ఆయనతో పరలోకములో ఎల్లప్పుడూ నివసించునట్లు మన జీవితములలో మార్పు తెచ్చుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. దేవుని మార్పులేనితనము ఒకవైపు మనకు హెచ్చరిక అయితే, మరొకవైపు అది మనకు గొప్ప ఆదరణగా ఉన్నది. మనము సాధారణ ప్రత్యక్షతను మరియు లేఖనములను రెంటినీ పరిగణించినప్పుడు దేవుడు సృష్టిపై ఈ మూడు విధములుగా కూడా స్వతంత్ర శ్రేష్టత కలిగి ఉన్నాడు అను విషయమును తిరస్కరించుట కష్టమవుతుంది. సృష్టి మితమైనది, కాని దేవుడు అమితమైనవాడు. సృష్టి అనిత్యమైనది, కాని దేవుడు నిత్యమైనవాడు. సృష్టి మార్పు చెందునది, కాని దేవుడు మార్పు చెందనివాడు. అయినను ఇక్కడ మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమితమైన, నిత్యమైన మరియు మార్పులేని అనే పదములు ఎంత నైరూప్యమైనవంటే వాటిని చాలా సులువుగా అపార్థము చేసుకొనవచ్చు. ఉదాహరణకు, వేదాంతశాస్త్రం యొక్క ఆరంభ విద్యార్థులలో అనేక మంది తీవ్రతలలోనికి వెళ్తుంటారు. దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములు దేవునికి మరియు ఆయన సృష్టికి మధ్య అభేద్యమైన అవరోధమును కలిగిస్తాయి అన్నట్లు వారు వ్యవహరిస్తుంటారు. దీనికి వ్యతిరేకముగా లేఖనములోనూ మరియు క్రమబద్ధ వేదాంతశాస్త్రములోనూ స్పష్టమైన బోధనలు ఉన్నప్పటికీ కొంతమంది కేవలం దేవుని స్వతంత్ర శ్రేష్టతను మాత్రమే చూస్తారు. దేవుడు అమితమైనవాడు, నిత్యుడు మరియు మార్పులేనివాడు. కాబట్టి ఆయన మితమైన, అనిత్యమైన మరియు మార్పు చెందు లోకములోనికి ప్రవేశింపలేడని వారు తమను తాము ఒప్పించుకొనుటకు ప్రయత్నిస్తారు. ఉదాహరణకు, దేవునికి అమితమైన జ్ఞానము ఉన్నది గనుక ఆయన ఎన్నడూనూ పరిస్థితులను విచారించడని అనేకమంది వాదిస్తారు. అయితే లేఖనములు చాలాసార్లు దీనికి భిన్నముగా మాట్లాడతాయి. ఉదాహరణకు, ఆదికాండము 18:20-21 సుదమ్మ గొమరాల పాపమును విచారణ చేయుటకు దేవుడు దేవదూతలను పంపాడు. అదేవిధముగా దేవుడు నిత్యమైనవాడు గనుక మానవ విధేయత మరియు అవిధేయతలకు స్పందించుటకు ఆయన ఎన్నడూ ఆగడని మరికొందరు అభిప్రాయపడతారు. వాస్తవానికి ఆయన దీనిని చాలాసార్లు చేస్తాడు. ఉదాహరణకు, నిర్గమములో ఇజ్రాయేలీయులు తమ విధేయతా పరీక్షలలో విఫలమగునంత వరకు వారికి తీర్పు తీర్చకుండా దేవుడు వేచియుండెనని 2:8-2 తెలియజేస్తుంది. దీనికి తోడు, దేవుడు మార్పు చెందనివాడు గనుక దేవుడు ప్రార్థనలకు ఎన్నడూనూ స్పందించడని అనేకులు అభిప్రాయపడతారు. కాని బైబిల్ అంతటా దేవుడు ప్రార్థనలకు స్పందించాడు. దీనిని మనము నిర్గమకాండము 32:14 వంటి వాక్య భాగములలో చూడవచ్చు. సినాయి పర్వతం యొద్ద ఇజ్రాయేలీయులను నాశనము చేస్తానని దేవుడు సెలవిచ్చిన తరువాత ఆయన మోషే ప్రార్థన విని ఆయన ప్రజలను నాశనము చేయకుండా మనస్సు మార్చుకుంటాడు. కాబట్టి ఇట్టి ఇవాంజలికల్ క్రైస్తవులు దేవుని వ్యాప్తి చెందని గుణములను గూర్చి వారు కలిగి ఉన్న ఈ అభిప్రాయములను లేఖనములలో ఇలాంటి బోధనలతో ఎలా సమాధానపరచగలరు? దురదృష్టవశాత్తు చాలాసార్లు వారు సృష్టిలో దేవుని కార్యములను గూర్చిన బైబిల్ బోధనలను కేవలం అగుపాటులుగానే పరిగణిస్తారు. ఈ దృష్టికోణం ప్రకారం దేవుడు వాస్తవముగా తన సృష్టిలో పాలు పంచుకొనడు. ఆయన పాలు పంచుకొనుచున్నాడను భావనను మాత్రమే ఇస్తున్నాడు. కాని సృష్టిలో ఆయన పాలుపంపులను గూర్చిన సత్యమును చిన్నబుచ్చునట్లు దేవుని వ్యాప్తి చెందని గుణములను గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు మనము బైబిల్ విశ్వాసం యొక్క గుండికాయను కొడుతున్నాము. దేవుడు తన మితమైన అనిత్యమైన మరియు మార్పు చెందు సృష్టిలో నిజముగాను పూర్తిగాను పాలు పంచుకొనుచున్నాడు అనే సత్యము కంటే మరింత ప్రాముఖ్యమైనది లేఖనములో ఏమి ఉన్నది? దేవుడు మనతో పాలు పంచుకుంటాడు అను సత్యము కంటే మరింత ముఖ్యమైన విషయము మనందరికీ ఏమి ఉంటుంది? ఈ గంభీరమైన అపార్థములను నివారించుటకు దేవుని వ్యాప్తి చెందని గుణములను గూర్చి సంపూర్ణ బైబిలు దృష్టికోణములు మనము ఎల్లప్పుడూ పరిగణించాలి. లేఖనములు స్వతంత్ర శ్రేష్టతను గూర్చి మాట్లాడు విధమును మనము చూశాము. కాబట్టి ఇప్పుడు అవి దైవిక అంతర్వ్యాప్తిని ఉద్ఘాటించు విధానమును చూద్దాము. మొత్తానికి దైవిక అంతర్వ్యాప్తి ఆయన సృష్టిలో దేవుని పాలుపంపుల యొక్క వాస్తవమును సూచిస్తుంది. వాస్తవానికి దేవుని యొక్క స్వతంత్ర శ్రేష్టత కంటే ఎక్కువ సమయమును దేవుని యొక్క అంతర్వ్యాప్తిని గూర్చి చర్చించుటకు బైబిల్ కేటాయిస్తుంది. దేవుని చారిత్రక వ్యక్తీకరణలను లేఖనము నివేదించు అనేక మార్గములలో దీనిని మనము చూడవచ్చు. చారిత్రక వ్యక్తీకరణములు అనగా బైబిలు చరిత్ర ఎంతటిలో దేవుడు స్వయంగా పాలు పంచుకున్న మార్గములు. లేఖనములు మనకు దేవుని యొక్క అనేక వర్ణనలను ఇస్తాయి. అవి ఆయనకు గల పలు పేర్లను మరియు బిరుదులను బయలుపరుస్తాయి. అవి దేవునికి లెక్కలేనని అలంకారములను మరియు ఉపమానములను ఉపయోగిస్తాయి. మరియు అవి ఆయన చేసిన అనేక కార్యములను నివేదిస్తాయి. కొన్ని సందర్భాలలో లేఖనములు కొంతకాలము వరకు కలిగిన దేవుని యొక్క చారిత్రక వ్యక్తీకరణల మీద దృష్టి పెడతాయి. మరికొన్ని సందర్భాలలో ఎక్కువ కాలము పాటు ఆయన యొక్క చారిత్రక వ్యక్తీకరణలను ప్రతిబింబిస్తాయి. అవి ఆయన పరలోక న్యాయస్థానములో మరియు భూమి మీద దేవుని యొక్క కార్యములను గూర్చి మాట్లాడతాయి. ఆత్మీయ లోకముతోనూ మరియు భౌతిక లోకముతోనూ, పెద్ద గుంపులతోనూ మరియు చిన్న గుంపులతోనూ, కుటుంబములతోనూ మరియు వ్యక్తులతోనూ దేవుని యొక్క సంభాషణలను గూర్చిన విషయములను అవి బయలుపరుస్తాయి. దురదృష్టవశాత్తు కొంతమంది సద్బుద్ధిగల క్రైస్తవులు కూడా దైవిక అంతర్వ్యాప్తిని గూర్చిన బైబిల్ ఉద్ఘాటనను తప్పుగా అనువదించారు. వారు సృష్టితో దేవుని యొక్క పాలుపంపులను దైవిక స్వతంత్ర శ్రేష్టత యొక్క తిరస్కరణగా చూశారు. వీటిలో కొన్ని అభిప్రాయములు మిగిలిన వాటికంటే మరింత తీవ్రమైనవి. కానీ ఏదో ఒక విధముగా వారంతా దైవిక అంతర్వ్యాప్తిని ఎంతగా వకానిస్తారంటే వారు దేవుని వ్యాప్తి చెందని గుణములను తిరస్కరిస్తారు. ఉదాహరణకు, దేవుడు ప్రశ్నలు అడుగుతాడు కాబట్టి, నిరాశను వెళ్లబుచ్చుతాడు కాబట్టి, మరియు చెడును వెంటనే అధిగమించడు కాబట్టి దేవుడు మితమైన వాడని వారు నిర్ధారిస్తారు. ఆయన ప్రజలను పరీక్షించి వారికి రక్షణను అనుగ్రహించి తీర్పును గూర్చి వారిని బెదిరించు వరకు దేవుడు కార్యము చేయకుండా వేచియుంటాడు కాబట్టి దేవుడు నిత్యుడు కాడని కొందరు వేదాంతవేత్తలు సూచిస్తారు. దేవుడు ప్రార్థనలకు జవాబులిస్తాడు కాబట్టి, మనసు మార్చుకుంటాడు కాబట్టి, నిర్ధారణ నియమములను మార్చుతాడు కాబట్టి దేవుడు మార్పు చెందువాడని ఈ వేదాంతవేత్తలే నివేదిస్తారు. ఈ ఆలోచనలు దైవిక అంతర్వ్యాప్తిని ఎత్తిచూపు నిమిత్తము దైవిక స్వతంత్ర శ్రేష్టత యొక్క సంపూర్ణ సత్యమును తిరస్కరిస్తారు. ఈ విధముగా దేవుడు అమితమైనవాడు, నిత్యుడు మరియు మార్పులేనివాడని విషయములను తిరస్కరించుట కూడా బైబిల్ విశ్వాసం యొక్క గుండెకాయను కొట్టుటయే అవుతుంది. దేవుడు ఆయన శక్తిలో పరిమితమైనవాడైతే దేవుని ఉద్దేశములు తప్పిపోవని మనం ఎలా నిర్ధారణ పొందగలము? దేవుడు కాలపరిమితి గలవాడైతే దేవుడు మన నిత్యరక్షణను స్థిరపరచాడని మనము నిశ్చయత ఎలా కలిగి ఉండగలము? దేవుడు మార్పు చెందువాడైతే దేవుని వాగ్దానములు ఆధారయోగ్యములని మనము ఎలా ఉద్ఘాటించగలుగుతాము? దేవుని యొక్క అంతర్వ్యాప్తిని అనగా చరిత్రలో ఆయన సంపూర్ణ పాలుపంపులను ఉద్ఘాటించుట ఎంత ప్రాముఖ్యమో అంతే ప్రాముఖ్యముతో మనము దేవుని వ్యాప్తి చెందని గుణములను గూర్చిన లేఖన బోధనలను కూడా ఉద్ఘాటించాలి. దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములను అర్థము చేసుకునుటకు దేవుని అంతర్వ్యాప్తి మరియు ఆయన స్వతంత్ర శ్రేష్టతను గూర్చిన సంపూర్ణ బైబిల్ దృష్టికోణములను మనము బలముగా పట్టుకోవాలి. దీనిని చేయుట సులువైన పని కాదు. ఎందుకంటే దేవుని యొక్క మర్మములను చొచ్చుకుపోవుటకు మన మానవ సామర్థ్యముల యొక్క పరిమితులకు వెంటనే మనము చేరుకుంటాము. త్రిత్వము మరియు క్రీస్తు యొక్క రెండు స్వభావములు వంటి ఇతర కష్టమైన అంశముల వలెనే దేవునిని గూర్చి మన అవగాహనకు మించిన సత్యములను మనం ఎదుర్కొంటాము. అయితే చివరి విశ్లేషణలో దేవుని యొక్క స్వతంత్ర శ్రేష్టత మరియు అంతర్వ్యాప్తి రెంటినీ హత్తుకోమని లేఖనములు మనకు పిలుపునిస్తాయి. దేవుని యొక్క వ్యాప్తి చెందని పూర్ణతల యొక్క సంపూర్ణ సత్యముతోనూ మరియు ఆయన సృష్టిలో దేవుని యొక్క పాలుపంపులను గుర్చిన సంపూర్ణ సత్యముతోనూ మనము ఏకీభవించి నిలువబడతాము. ఈ బైబిల్ సత్యమును 115వ కీర్తన 3వ వచనము ఈ విధముగా క్రోడీకరిస్తుంది. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. దేవుని స్వతంత్ర శ్రేష్టతను అనగా దేవుడు పరలోకములో ఉన్నాడు అనే సత్యమును, సృష్టిలో ఆయనకు నచ్చినది ఆయన చేస్తాడు అను విషయము మీద మనము కలిగియుండు నిశ్చయతకు ఆధారముగా ఈ లేఖన భాగము ఎలా అభిప్రాయపడుతుందో చూడండి. ఇది ఎంత మర్మమైనదిగా ఉన్నప్పటికీ దేవుడు అమితమైన వాడై ఉన్నాడు. కాని దీని అర్థము ఆయన మితమైన వారితో పాలు పంచుకోడు అని కాదు. బైబిల్ దృష్టికోణము ఆధారముగా దీనికి కారణము దేవుడు అమితమైనవాడు కాబట్టి మితమైన లోకములో ఆయనకు తోచిన విధముగా ప్రవేశించగలడు. దేవుడు నిత్యమైనవాడు కాని దీని అర్థము ఆయన కాలమునకు వెలుపల ఉన్నాడని కాదు. కాని ఆయన యొక్క నిత్యత్వము కారణముగా ఆయనకు నచ్చిన విధముగా ఆయన కాలములో పాలు పంచుకునగలడు. దేవుడు మార్పు చెందనివాడు కాని దీని అర్థము ఆయన మార్పులో పాలివాడు కాదని కాదు. దేవుడు ఆయన పరిపూర్ణతలన్నిటిలో మార్పులేనివాడు కాబట్టి ఆయన మార్పు చెందు సృష్టిని ఆయనకు తోచిన విధముగా పనిచేయునట్లు చేస్తాడు. మనము ముందు చూసినట్లు దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములను సరిగా అర్థము చేసుకునుటకు దేవుని స్వతంత్ర శ్రేష్టత మరియు అంతర్వ్యాప్తిని గుర్చిన బైబిల్ బోధలన్నిటినీ మనము హత్తుకోవాలి. వేదాంతవేత్తలు దేవుని యొక్క స్వతంత్ర శ్రేష్టతను గూర్చి అనగా ఆయన ఎంత ఉన్నతమైనవాడో మరియు ఎంత గొప్పవాడో అనుదానిని గూర్చి మాత్రమే మాట్లాడరు. గాని దేవుని యొక్క అంతర్వ్యాప్తిని గూర్చి అనగా ఆయన సాన్నిహిత్యము మరియు ఆయన సన్నిధి యొక్క ప్రత్యక్షతను గూర్చి కూడా మాట్లాడతారు. లోకములో జరుగు ప్రతిదానిలోనూ దేవుడు సన్నిహితముగా పాలు పంచుకొనుచున్నాడు మరియు ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు. మరియు దీనిని మనము యేసుక్రీస్తు మరియు ఆయన నరవతారములో ఉన్నతమైన విధముగా చూస్తాము. దానిలో అదృశ్య దేవుని కుమారుడు మానవ శరీర రూపములో దృశ్యమయ్యాడు మరియు మన మానవ స్థితిలోకి దిగివచ్చాడు. దేవుని అంతర్వ్యాప్తిని మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిహిత్యములో కూడా చూడవచ్చని నేననుకుంటాను. మరియు ఇది దేవుని స్వభావము మరియు ఉనికి యొక్క మర్మములలో ఒకటై ఉన్నది. ఆయన మనందరికంటే పైన స్వతంత్ర శ్రేష్టత కలిగి ఉన్నాడు మరియు మనకు చాలా దగ్గరగానూ సన్నిహితముగానూ కూడా ఉన్నాడు. ఆయన అంతర్వ్యాప్తిగా కూడా ఉన్నాడు. దేవుడు ఆయన సృష్టి కంటే వేరుగా ఎలా ఉన్నాడో మనము పరిగణించుచుండగా ఆయన వ్యాప్తి చెందని గుణముల యొక్క గుర్తింపును మనము చూశాము. ఇప్పుడు ఈ పాఠములోని 2వ ముఖ్య అంశము వైపుకు తిరుగుటకు మనము సిద్ధముగా ఉన్నాము. దేవుని వ్యాప్తి చెందని గుణములను ఆయన ఇతర పూర్ణతలతో సమాకలన చేయుట. దేవుని వ్యాప్తి చెందని మరియు వ్యాప్తి చెందు గుణముల మధ్య భేదమును చూపుట క్రమబద్ధ వేదాంతవేత్తలకు ఒక అలవాటు అయిపోయింది. అయితే ఈ వ్యత్యాసము ఎంత ఉపయోగకరముగా ఉంటుంది అని అనేక మంది ప్రశ్నించారు కూడా. లేఖనములు ఈ దైవిక గుణములను శ్రేణులలో విభజించవు. వాస్తవానికి మనము ముందు చూడబోతున్నట్లు బైబిల్ రచయితలు దైవిక గుణములన్నిటినీ దగ్గరగా అల్లుకున్నవిగా పరిగణించారు. కాబట్టి దేవుడు ఆయన సృష్టి నుండి వేరుగా ఎలా ఉన్నాడో మనము తెలుసుకొనగోరిన ఎడల ఆయన తన గుణములన్నిటిలోనూ మనకంటే భిన్నముగా ఉన్నాడని మనము చూడాలి. మరొక మాటలో ఎలాంటి పోలిక లేకుండా కేవలము కొన్ని విషయములలో కాదుగాని ఆయన దైవిక సారము యొక్క ప్రతి కోణములో కూడా దేవుడు స్వతంత్ర శ్రేష్టత కలిగియున్నాడు. ఆయన ఇతర పూర్ణతలతో దేవుని వ్యాప్తి చెందని గుణముల యొక్క సమాకలనను మనము 3 దశలలో చూద్దాము. మొదటిగా దేవుని గుణములను సమాకలన చేయుటకు బైబిల్ పునాదిని మనము చూద్దాము. 2వదిగా ఈ విషయములను గూర్చి ఇవాంజలికల్ క్రైస్తవుల మధ్య ఉన్న వేదాంతశాస్త్ర వ్యత్యాసమును చూద్దాము. మరియు 3వదిగా దేవుని గుణములన్నిటినీ సమాకలన చేయుటకు అవసరమైన బైబిల్ దృష్టికోణము వైశాల్యమును మనము పరిశీలన చేద్దాము. దేవుని గుణములను సమాకలన చేయుటకు బైబిల్ పునాదితో మనము మొదలు పెడదాము. దేవుని గుణములను సమాకలన చేయుట అనునది పురాతన క్రైస్తవ సిద్ధాంతమైన దేవుని సరళతను పోలినదిగా ఉన్నది. ఆయనను అర్థము చేసుకునుట చాలా సరళము అను విధముగా దేవుడు సరళముగా లేడు. దేవుని సరళతను గూర్చి వేదాంతవేత్తలు మాట్లాడునప్పుడు దేవుని యొక్క సారము అనేక భాగాలుగా లేదని వారి అర్థము. అది విభజింపబడి లేదు. ఆక్స్బర్గ్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసము చెబుతున్నట్లు దేవుడు భాగములు లేనివాడు. బెల్జిక్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసము చెబుతున్నట్లు దేవుడు ఏక సరళ ఆత్మీయ ఉనికి. సరళతా సిద్ధాంతము శతాబ్దముల తరబడి వాదించబడుచున్నది. దీని అర్థము దేవునికి వ్యక్తిత్వము లేదని, చలనము లేదని, క్రియాశీలత లేదని, గుణములు లేవని కాదు. దీని అర్థము ఆయన గుణములు లేని ప్లాటోవాద మూర్తిమత్వమును విధముగా సరళమైనవాడని కాదు. నేను ఈ విధముగా చెప్పగలిగితే ఆయన ఒక రకమైన మూర్తిమత్వమని దీని అర్థము. ఆయనకు బయట ఉన్న దేనిని కూడా ఆయనలో విలీనం చేసుకోడు. ఆయన పలు మొక్కల యొక్క సేకరణ కాదు. కొంతమంది వేదాంతవేత్తలు ఆలోచించినట్లు ఆయన అనేక భాగముల మిశ్రమము యొక్క కలయిక కాదు. కాబట్టి బైబిల్ చెబుతున్న ప్రకారం దేవుడు ఆత్మయై ఉన్నాడు. నిర్వచనము ప్రకారము ఆత్మ ఒక సరళమైన మూర్తిమత్వమే గాని సేకరించబడిన క్లిష్టమైన బహుదేవతావాదము కాదు. మరియు ఇది మనందరికీ గొప్ప ఆదరణ కలిగించు సిద్ధాంతము, ఎందుకంటే మన దేవుడు పవిత్రుడని దీని అర్థము. ఆయన అనేక వస్తువులు ఆయన ఉనికిలో కలుపబడిన ఒక సంకలనము కాదు. కాబట్టి దీని అర్థము ఆయన సరళమైనవాడు లేక ఏ ఆసక్తి లేక, కుతూహలము లేక, వ్యక్తిత్వము లేక, ప్రేమ లేక, గుణములు లేనివాడని కాదుగాని ఆయన ఉనికి అనేక భాగముల యొక్క కలయిక కాదని అర్థము. ఆయన స్వచ్ఛమైన ఆత్మ. సంఘపితరుల కాలములో మరియు మధ్యకాలిక యుగములో ఖ్యాతిగడించిన క్రైస్తవ వేదాంతవేత్తల మీద గ్రీకు తత్వవాదముల యొక్క ప్రభావము దేవుని సరళతా సిద్ధాంతమును ఉద్ఘాటించుట సులభతరము చేస్తుంది. దేవుని గూర్చి గ్రీకు అభిప్రాయములు దేవుని యొక్క సంపూర్ణ ఐక్యత లేక ఏకత్వమును ఉద్ఘాటించాయి. మరియు ఈ సందర్భము లేఖనములలో ఈ అంశము మీద శ్రద్ధగల ధ్యాసను ఉంచునట్లు బైబుల్ అనువాదకులను పురికొల్పుంది. కాని ఈ మధ్యకాలములో గ్రీకు తత్వవాదుల యొక్క ప్రభావము సన్నగిలిన తరువాత లేఖనములు దేవుని సారము యొక్క సరళత లేక ఐక్యతను గూర్చి బోధించుచున్నాయి అను విషయమును అనేక మంది ఖ్యాతిగడించిన వేదాంతవేత్తలు సందేహించారు. కాబట్టి ఈ సిద్ధాంతము యొక్క బైబిల్ పునాదిని నిర్ధారించుట ఎంతో ప్రాముఖ్యమైంది. దేవుని సరళత మీద నమ్మకమును సమర్థించుటకు ద్వితీయోపదేశకాండము 6:4 మోషే యొక్క సుపరిచితమైన మాటలను తరచుగా ఉపయోగిస్తారు. అక్కడ ఇలా చదువుతాము, ఇజ్రాయేలూ వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆధునిక అనువాదకులు అనేక ప్రత్యామ్నాయ అనువాదములను అందించారు. మన దేవుడైన యెహోవా ఒకే దేవుడు, యెహోవాయే మన దేవుడు, యెహోవా ఒక్కడే, లేక యెహోవా మన దేవుడు, యెహోవా మాత్రమే. ఈ వాక్యభాగములో దేవుని యొక్క సరళతను చూడనివారు ఈ వాక్యభాగము వేరొక దేవుడుగాక యెహోవాను మాత్రమే ఆరాధన చేయమని ఇజ్రాయేలుకు పిలుపునిస్తుంది అని వాదిస్తారు. అయితే అద్వితీయుడగు యెహోవా అను మాట యొక్క సాంప్రదాయిక అనువాదము దేవుని యొక్క ఐక్యత లేక ఏకతను సూచిస్తుంది. హెబ్రీ వ్యాకరణము ఈ రెండు సాధ్యతలను సమర్థిస్తున్నప్పటికీ మోషే తరువాత దానిని చెప్పగోరాడని ఆలోచించుటకు మంచి కారణమున్నది. సాంప్రదాయిక అనువాదమును సమర్థిస్తూ మనము అనేక విషయములను చెప్పవచ్చు, కాని ఈ విధముగా చెబితే సరిపోతుంది. ద్వితీయోపదేశకాండములో దేవునికి నమ్మకస్తులుగా ఉండమని మరియు ఇతర దేవతల తట్టు తిరగవద్దని మోషే ఇజ్రాయేలుకు పిలుపునిచ్చాడు. కొన్నిసార్లు ఇజ్రాయేలీయులు దేవుని పూర్తిగా తృణీకరించి ఇతర దేశముల దేవతలను ఆరాధిస్తూ విగ్రహారాధన చేయుటకు పురికొల్పబడిరని మనకు తెలుసు. అయితే చాలాసార్లు ఇజ్రాయేలీయులు మతమిలితవాదములో పడిపోయి ఇతర దేశములు మరియు మతముల యొక్క ఆచారములు మరియు నమ్మకములను తమ నమ్మకములతో కలిపేవారు. ఈ ఇతర దేశములు తమ దేవతలైన బయలు, అషేరా మరియు ఇతర దేవతలను బహువచనములలో సంబోధించేవారు, ఎందుకంటే తమ దేవతలు వేర్వేరు స్థలముల వలె విభజింపబడినవని వారు నమ్మేవారు. వారు ఈ దేవతలను ఒకచోట ఒక విధముగాను వేరొక చోట వేరొక విధముగాను సంబోధించేవారు. దీనికి భిన్నముగా దేవుడు అభిషేకించిన ఒక స్థలములో మాత్రమే దేవుని ఆరాధించాలని మోషే ఇజ్రాయేలుకు మరలామరలా బోధించాడు. ఇతర దేశముల దేవతలకు భిన్నముగా యెహోవా అద్వితీయుడు గనుక ఆయన ఒక స్థానము నుండి మరొక స్థానమునకు భాగములుగా విభజింపబడలేడు. ఈ విధముగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనము క్రైస్తవ సిద్ధాంతమైన దేవుని సరళతకు అనగా దేవుడు భాగములుగా విభజింపబడలేదు అనే సత్యమునకు పునాదిని వేస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం యొక్క అక్షరార్థ అనువాదములో ఇలా చెప్పినప్పుడు యాకోబు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనములోని అవగాహనను నిర్ధారిస్తున్నాడు. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. కొన్ని అనువాదములు అనువాదించున్నట్లు ఒకే దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారు అని యాకోబు వ్రాయలేదు. దేవుడు అద్వితీయుడని మీరు నమ్ముతున్నారు అని అతడు వ్రాశాడు. ఈ విధముగా ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనము దేవుని యొక్క ఏకత్వము, ఐక్యత మరియు సరళతను బోధిస్తుందని యాకోబు నిర్ధారించాడు. బైబిల్ సిద్ధాంతమైన దైవిక సరళత అనున్నది దేవుని గుర్చిన వేదాంత శాస్త్రము మీద అనేక పరిణామములను చూపుతుంది. కాని మనం ఇక్కడ చూచున్నట్లు దేవుని గుణముల సమాకలనమును విశదపరచుటకు బైబిల్ పునాదిని ఈ సిద్ధాంతము స్థాపిస్తుంది. దేవుని పూర్ణతలు దేవునిలో అనేక భాగములు కావు, అవి సంపూర్ణ ఐక్యత, పరస్పర అల్లిక కలిగిన ఆయన ఏకసారము యొక్క గుణములు. దేవుని గుణముల సమాకలనకు బైబిల్ పునాదిని దృష్టిలో ఉంచుకొని మనము ఇప్పుడు 2వ విషయమును చూడవలెను. దేవుని వ్యాప్తి చెందు మరియు వ్యాప్తి చెందని పూర్ణతలను సమాకలన చేయుటకు గల ఇవాంజలికల్ పద్ధతుల యొక్క వేదాంత శాస్త్ర వ్యత్యాసము. ఈ పాఠములో ఇంతకు మునుపు మనము చూసినట్లు దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములను క్రోడీకరించుటకు ఇవాంజలికల్ క్రైస్తవులు అనేక రకముల పదములను ఉపయోగించినప్పటికీ వాటిలో గొప్ప ఐక్యత కూడా కనిపిస్తుంది. అనేక విధాలుగా దేవుని వ్యాప్తి చెందని గుణములను ఆయన వ్యాప్తి చెందు గుణములతో సమాకలన చేయుటలో కూడా ఇలాంటి విషయమే సత్యమై ఉన్నది. ఈ సమాకలన అనేక విధములుగా వ్యక్తపరచబడినది. అయినను ఎంతో కొంతవరకు ఇవాంజలికల్ క్రైస్తవులు ఈ 2 గుణముల శ్రేణులను సమాకలన చేయు విలువను తరచుగా ఉద్ఘాటించారు. ఇవాంజలికల్ క్రైస్తవుల మధ్య ఈ వేదాంత శాస్త్ర వ్యత్యాసమును విశదపరచుటకు మనం ఇంతకు మునుపు ప్రస్తావించిన 3 ప్రతులను మరలా ఒకసారి చూద్దాము. మొదట మనము ఆక్స్బర్గ్ కన్ఫెషన్ను చూద్దాము, తరువాత బెల్జిక్ కన్ఫెషన్ను చూద్దాము, మరియు 3వదిగా మనము వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటగిజం గురించి చర్చించుటకు సమయమును కేటాయించుదాము. మొదట ఆక్స్బర్గ్ కన్ఫెషన్ను చూద్దాము. ఆక్స్బర్గ్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసము దేవుని ఈ క్రింది విధముగా సంబోధిస్తుంది అని మీకు జ్ఞాపకముండవచ్చు. ఆయన నిత్యమైన, శరీరములేని, భాగములు లేని, అమితమైన శక్తి, జ్ఞానము మరియు మంచితనము గలవాడు. మనము ఇంతకుముందు ప్రస్తావించినట్లు నిత్యమైన, శరీరములేని, భాగములు లేని మరియు అమితమైన అను పదములు తరచుగా దేవుని వ్యాప్తి చెందని గుణములతో అనుబంధం కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ విధాలుగా ఆయన సృష్టి నుండి వేరుగా ఉన్నాడు. చివరి 3 పదాలైన శక్తి, జ్ఞానము మరియు మంచితనము దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణములుగా సాధారణంగా నిర్వచించబడతాయి. ఎందుకంటే సృష్టములుగా మనము దేవుని యొక్క ఈ గుణములను పంచుకోవచ్చు. అయితే కన్ఫెషన్ ఈ విభాగములను సంపూర్ణంగా వేరుగా పరిగణించదని గమనించండి. అది కేవలము దేవుని శక్తి, జ్ఞానం మరియు మంచితనమును గూర్చి మాట్లాడదు. అయితే అది అమితమైన లేక లాటిన్ భాషలో ఇమ్మెన్సెస్ అనే విశేషణమును జోడిస్తుంది. లాటిన్ భాష యొక్క వ్యాకరణము దేవుడు ఆయన శక్తిలో అమితమైనవాడు, జ్ఞానములో అమితమైనవాడు మరియు మంచితనములో అమితమైనవాడు అని సూచిస్తుంది. ఈ విధముగా ఆక్స్బర్గ్ కన్ఫెషన్ దేవుని యొక్క అమితత్వము గుండా ఆయన అపరిమితమైనవాడను సత్యము గుండా చూస్తుంది, మరియు ఆయన శక్తిని, జ్ఞానమును మరియు మంచితనమును ఆయన అమితత్వ వెలుగులో పరిగణిస్తుంది. మరియు ఈ విధముగా చేయుట ద్వారా దేవుని వ్యాప్తి చెందని గుణమైన అమితత్వము ఆయన వ్యాప్తి చెందు గుణములతో పూర్తిగా సమాకలన చేయబడాలని కన్ఫెషన్ ఒప్పుకుంటుంది. ఆక్స్బర్గ్ కన్ఫెషన్లో మనము ఇప్పటి వరకు చూసిన వాటిని బెల్జిక్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసముతో పోల్చుట ద్వారా దేవుని గుణముల యొక్క వేదాంత శాస్త్ర వ్యత్యాసమును మనము చూడవచ్చు. బెల్జిక్ కన్ఫెషన్ దేవుని గురించి ఇలా చెబుతుంది, నిత్యుడు, ఊహకు అందనివాడు, అదృశ్యమైనవాడు, మార్పులేనివాడు, అమితమైనవాడు, సర్వశక్తిగలవాడు, సర్వజ్ఞాని, నీతిమంతుడు మరియు మంచివాడు. చాలాసార్లు నిత్యమైన, ఊహకు అందని, అదృశ్యమైన, మార్పులేని మరియు అమితమైన అను పదములు వ్యాప్తి చెందని గుణములుగా పరిగణించబడతాయని మనము ఇంతకు ముందే ప్రస్తావించాము. మరియు చివరి నాలుగు పదములు దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణములతో సర్వసాధారణముగా అనుబంధపరచబడతాయి. అయితే ఈ ఆఖరి నాలుగు గుణములు కేవలము బలమైన, జ్ఞానము, నీతి మరియు మంచితనము అని మాత్రమే వ్రాయబడలేదని గమనించండి. మన సాధారణ ఆంగ్ల అనువాదము దీనిని స్పష్టపరచనప్పటికీ మూల ఫ్రెంచ్ భాష ఇక్కడ టౌట్ పుయిసంట్ అనే పదమును ఉపయోగిస్తుంది. దీని అర్థము సంపూర్ణముగా లేక పరిపూర్ణముగా బలమైన, మరియు టౌట్ సేజ్ అనే పదమును ఉపయోగిస్తుంది. దీని అర్థము సంపూర్ణముగా లేక పరిపూర్ణముగా జ్ఞాని. దీనికి తోడు టౌట్ అనే విశేషణమును నీతిగల మరియు మంచి అను మాటలకు కూడా ఉపయోగించవచ్చు, మరియు వాటిని మనము సంపూర్ణ నీతి మరియు సంపూర్ణమైన మంచి అని అనువదించవచ్చు. ఆక్స్బర్గ్ కన్ఫెషన్ వలెనే బెల్జిక్ కన్ఫెషన్ కూడా దేవుడు అమితమైనవాడు అనే సత్యము గుండా చూచి ఆయన బలము, జ్ఞానము, నీతి మరియు మంచితనమును ఆయన అమితత్వ వెలుగులో పరిగణిస్తుంది. బెల్జిక్ కన్ఫెషన్ ఆక్స్బర్గ్ కన్ఫెషన్ ఉపయోగించిన పదములను మరియు విభజనలను ఉన్నవి ఉన్నట్లుగా ఉపయోగించినప్పటికీ వాటి మధ్య మనము సమాంతరాలను చూడవచ్చు. ఆక్స్బర్గ్ కన్ఫెషన్ మరియు బెల్జిక్ కన్ఫెషన్లో మనము చూసిన వేదాంత శాస్త్ర వ్యత్యాసమును మనసులో ఉంచుకుని వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటగిజంలో కనిపించు సమాకలన యొక్క మరింత క్షుణ్ణమైన వివరణను చూద్దాము. మీకు జ్ఞాపకమున్నట్లయితే వెస్ట్మినిస్టర్లోని నాలుగవ ప్రశ్న యొక్క జవాబు ఈ కథనముతో ఆరంభమవుతుంది. దేవుడు ఆత్మయ్యున్నాడు. తరువాత అది ఆత్మగా దేవుని యొక్క మూడు వ్యాప్తి చెందని గుణములను ఇస్తుంది, అమితమైన, నిత్యమైన మరియు మార్పులేని. ఈ వ్యాప్తి చెందని గుణములను గూర్చి తటస్థంగా ఆలోచించుటకు మనకు అనుమతి ఇవ్వకుండా ఈ మూడో కూడా దేవుని విషయములో సత్యమని వెస్ట్మినిస్టర్ వివరిస్తుంది. ఆయన ఉనికిలో, జ్ఞానములో, శక్తిలో, పరిశుద్ధతలో, నీతిలో, మంచితనములో మరియు సత్యములో. దేవుని గుణములను సమాకలన చేయుటకు వెస్ట్మినిస్టర్ క్యాటగిజం యొక్క ప్రణాళిక అనేక లాభములను ఇస్తుంది. ఆరంభించుటకు దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములను క్రోడీకరించుటకు అది మూడు విశాలమైన మార్గములను ఉపయోగిస్తుంది. దేవుడు ఆయన సృష్టి కంటే వేరుగా ఎలా ఉన్నాడు, ఆయన అమితమైనవాడు, నిత్యుడు మరియు మార్పులేనివాడు. తరువాత క్యాటగిజం ఈ మూడు కిటికీలు లేక గుణముల గుండా ఆయన వ్యాప్తి చెందు గుణముల వైపు చూస్తూ దేవుడు అమితమైనవానిగాను, నిత్యునిగాను మరియు మార్పు చెందని వానిగాను ఎలా ఉన్నాడు అనే ప్రశ్నకు జవాబునిస్తుంది. దేవుడు ఆయన ఉనికి, జ్ఞానము, శక్తి, పరిశుద్ధత, న్యాయము, మంచితనము మరియు సత్యములో అమితమైనవాడు. దేవుడు ఆయన ఉనికి, జ్ఞానము, శక్తి, పరిశుద్ధత, న్యాయము, మంచితనము మరియు సత్యములో నిత్యుడు. దేవుడు ఆయన ఉనికి, జ్ఞానము, శక్తి, పరిశుద్ధత, న్యాయము, మంచితనము మరియు సత్యములో మారనివాడు. ఈ విధముగా వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటగిజం దేవుని వ్యాప్తి చెందని గుణములను వ్యాప్తి చెందు పూర్ణతలతో సంపూర్ణముగా సమాకలన చేయు ఒక క్రమబద్ధమైన మార్గమును ఇస్తుంది. ఇప్పటి వరకు మనము బైబిల్ పునాది మరియు వేదాంత శాస్త్ర వ్యత్యాసము ద్వారా ఈ విభాగములో ఇవాంజలికల్ క్రైస్తవుల మధ్య దేవుని వ్యాప్తి చెందని గుణములు ఆయన ఇతర గుణములతో సమాకలన చేయు విధానమును చూశాము. కాబట్టి ఇప్పుడు ఈ అంశములను చర్చించుటకు బైబిల్ దృష్టికోణముల వైశాల్యమును పరిగణించుటలోని విలువను మనము చూద్దాము. ఈ పాఠములో మనము ఇప్పటి వరకు చెప్పిన ప్రతిదీ దేవుడు ఆయన సృష్టి నుండి వేరుగా ఎలా ఉన్నాడు అనే ప్రశ్నకు జవాబు ఇచ్చుటలో సహకరించినట్లు రూపొందించబడినది. మరియు మనము సూచించినట్లుగా దేవుడు ఆయన పూర్ణతలన్నిటిలో సృష్టికి భిన్నముగా ఉన్నాడు. లేఖనములు ఈ దిశలో చూచుటకు మనకు అనేక మార్గములను ఇస్తాయి. కాబట్టి మనము వీటిలో కొన్ని బైబిల్ దృష్టికోణములను మాత్రమే చూడగలము. అయితే ముఖ్యమైన విషయము ఇది, బైబిలు బోధించు విషయములను సంపూర్ణముగా మనము పరిగణించినప్పుడు కొన్ని మాత్రమేగాక దేవుని గుణములు అన్నీ కూడా వ్యాప్తి చెందనివని మనకు మరి ఎక్కువగా స్పష్టమవుతుంది. వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటగిజములోని నాలుగవ ప్రశ్నోత్తరం యొక్క ప్రణాళికను అనుసరిస్తూ మన మనస్సులో ఏమున్నదో ఉదాహరిద్దాము. మనము ఇంతకుముందు ప్రస్తావించినట్లు దేవుడు అమితమైనవాడని, నిత్యుడని మరియు మార్పు చెందనివాడని అది గుర్తించు ప్రతి వ్యాప్తి చెందు గుణములో తెలియజేయుట ద్వారా క్యాటగిజం ఈ విషయములను క్రమపరుస్తుంది. దేవుని గుణములను సమాకలన చేయుటకు, బైబిల్ దృష్టికోణముల వైశాల్యమును చూచుటకు, దేవుని యొక్క మూర్తిమత్వము లేక ఉనికితో ఆరంభించి క్యాటకిజం ఇచ్చుచున్న 7 వ్యాప్తి చెందు గుణములను మనము పరిగణించుదాము. అనేక విధములుగా దేవుని ఉనికి లేక స్థితి అనేది వ్యాప్తి చెందు గుణము లేక దేవుని సృష్టితో పంచుకొనదగినది. దేవుడు సృష్టించిన ప్రతిదీ మానవులతో సహా ఉనికిలో ఉన్నదని మనకు తెలుసు. కాని దేవుని ఉనికికి మన ఉనికికి మధ్య ఉన్న ముఖ్యమైన భేదమును గుర్తించుటలో మనము విఫలమైతే దేవుని ఉనికి యొక్క మహిమను అర్థము చేసుకున్నటలో కూడా విఫలమవుతాము. మన ఉనికి మితమైనది, అనిత్యమైనది మరియు మార్పు చెందునది. కానీ దేవుని ఉనికి అమితమైనది, నిత్యమైనది మరియు మార్పు చెందనిది. సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంత శాస్త్రములో దేవుని ఉనికి మరియు సృష్టికి మధ్య ఉన్న భేదము ముఖ్యముగా 2 మార్గములలో ఎత్తిచూపబడినది. క్రమబద్ధ వేదాంతవేత్తలు దేవుని అపారత్వము మరియు ఆయన సర్వవ్యాప్తిని గురించి మాట్లాడారు. ఒకవైపు దేవుని యొక్క అపారత్వము సృష్టికి ఆవల ఆయన అమితమైన, నిత్యమైన మరియు మార్పు చెందని ఉనికి. మొదటి రాజుల గ్రంథము 8:27 వచనములో సొలొమోను దేవాలయమును ప్రతిష్ఠించినప్పుడు లేఖనములో ఉన్న ప్రతి విషయమును క్రోడీకరించు ఒక రమ్యమైన వేదాంతశాస్త్ర పూర్వాలోచనను అతడు ఉద్ఘాటించాడు. అతడు ఇలా అన్నాడు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు. దేవుడు ఆయన సృష్టికి భిన్నముగా ఉన్నాడు, అనగా ఆయన ఉనికి కేవలము సృష్టికి మాత్రమే పరిమితమై లేదు. సృష్టికి ముందు ఆయన ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయన ఎలాంటి పరిమితులు లేకుండా ఉన్నాడు, మరియు ఆయన సృష్టి అంతటికంటే ఆవల ఎల్లప్పుడూ ఉనికిలో ఉంటాడు. మరొకవైపు దేవుని యొక్క సర్వవ్యాప్తిని సృష్టి అంతటిలో ఆయన ఉనికి అని నిర్వచించవచ్చు. మితమైన, కాలపరిమితి గల, మార్పు చెందు సృష్టి యొక్క ప్రతి కోణమునకు భిన్నముగా దేవుడు అన్నిచోట్ల వ్యాప్తి చెంది ఉంటాడని క్రమబద్ధ వేదాంతవేత్తలు తెలియజేస్తారు. యిర్మీయా గ్రంథము 23:24 వచనములో దేవుడు సెలవిచ్చుచున్నట్లు, నేను భూమ్యాకాశముల యందంతటా నున్నవాడను కాన బైబిల్ విశ్వాసమునకు దేవుని యొక్క సర్వజ్ఞత మీద నమ్మకముంచుట ఎంత ప్రాముఖ్యమైన విషయమంటే, అపోస్తలుల కార్యములు 17:28 వచనములో గ్రీకు కవులతో సమ్మతిస్తూ పౌలు ఇలా అంటున్నాడు, మనమాయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. 139 కీర్తన 7-10 వచనములు, యెషయా గ్రంథము 66:1 వచనము మరియు అపోస్తలుల కార్యములు 7:48-49 వచనముల వంటి అనేక వాక్య భాగములు కూడా దేవుని యొక్క సర్వవ్యాప్తిని గురించి మాట్లాడతాయి. దేవుని సర్వవ్యాప్తి అనే సిద్ధాంతము నిర్మించబడిన ఒక ఉత్తమమైన వాక్య భాగము అపోస్తలుల కార్యములు 17:24-28 వచనములు. అక్కడ పౌలు ఏతెన్సులో మాట్లాడుతున్నాడు మరియు దేవుడు అక్కడ ఉన్న అన్యజనులతో కూడా మాట్లాడు విధమును చూసి ఆశ్చర్యపోయాడు. అతని వివరణలో దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడు కాదని వివరించుచున్నాడు. దేవుడు భూమి మీద ఉన్న జనులందరికీ దేవుడు. తరువాత అతడు విశ్వమంతటిని గూర్చి మాట్లాడతాడు మరియు తరువాత దేవుని గూర్చి అతడు ఈ విధముగా అంటాడు, దేవుడు మనలో ఎవరికినీ ఎన్నడూనూ దూరముగా లేడు. అది అన్యుడు కావచ్చు లేక యూదుడు కావచ్చు. వాస్తవానికి ఆయన మనము జీవించు మరియు చలనము పొందు మరియు ఉనికిని కలిగి ఉండు దేవుడు, అనగా ఆయన అన్నిచోట్లా ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 17:24-28 వచనాలను పోలియున్న మరొక వాక్య భాగము యిర్మీయా గ్రంథము 23:23-24 వచనాలు, మరియు అక్కడ దేవుని నుండి నీవు ఎక్కడికీ పారిపోలేవు అనే బిందువు కనిపిస్తుంది. దాగుకొను స్థలము లేదు, నీవు పరిగెత్తవచ్చు గాని దాగుకొనలేవు. మరియు యిర్మీయా ఇలా చెప్పుటకు ఒక కారణము దేవుడు భూమినంతటినీ నింపుట. దేవుని ఉనికితో పాటుగా దేవుని జ్ఞానం యొక్క అమితత్వమును, నిత్యత్వమును మరియు మార్పులేనితనమును షార్టర్ క్యాటకిజం ఉద్ఘాటిస్తుంది. అనేక విధాలుగా జ్ఞానము అనేది దేవుని యొక్క హేతువాద సృష్టములు పంచుకొను దేవుని యొక్క వ్యాప్తి చెందుగుణమై ఉన్నది. కాని మనము ఎంత జ్ఞానమును కలిగి ఉన్నను మన జ్ఞానము పరిమితమైనదని, అనిత్యమైనదని మరియు మార్పు చెందునదని లేఖనము మరియు సాధారణ ప్రత్యక్షత స్పష్టము చేస్తాయి. కాబట్టి సృష్టికి దేవుడు వేరుగా ఉండు ఒక మార్గము ఆయన కలిగి ఉన్న జ్ఞానము అమితముగాను, నిత్యమైనదిగాను మరియు మార్పు చెందనిదిగాను ఉండుట. సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంతవేత్తలు దేవుని యొక్క సర్వజ్ఞత మరియు ఆయన ఊహకు అందని గుణమును ప్రస్తావించుట ద్వారా దేవుని జ్ఞానం యొక్క వ్యాప్తి చెందని కోణములను వక్కానిస్తారు. దేవుని యొక్క సర్వజ్ఞత అనగా దేవుడు సమస్త విషయములను గూర్చిన జ్ఞానమును కలిగి ఉన్నాడను సత్యము. యోబు గ్రంథము 37:16 దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానమును గూర్చి మాట్లాడుతుంది. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు అని హెబ్రీ పత్రిక 4:13 చెబుతుంది. ప్రజలు చేయు ప్రతిదానిని దేవుడు విచారించువాడు లేక అర్థము చేసుకునివాడు అని 33:15 తెలియజేస్తుంది. దేవునికి తెలిసిన మరియు మనకు తెలియని అనేక విషయములను చూపుట ద్వారా దేవుని యొక్క సర్వజ్ఞతను అనేక లేఖన భాగములు ఉదాహరిస్తాయి. ఉదాహరణకు యిర్మీయా గ్రంథము 23:24 దేవుడు ఇలా అడుగుతాడు, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? దేవుని యొక్క ఊహకు అందని గుణమును గూర్చిన సిద్ధాంతములో కూడా దేవుని జ్ఞానము యొక్క వ్యాప్తి చెందని స్వభావము వక్కానింపబడింది. దేవుని మనస్సును గూర్చి మనము ఏమయూ తెలుసుకోలేము అని ఈ పదము యొక్క అర్థము కాదు. బదులుగా ఆయన బయలుపరచిన కొలది ఆయన ఆలోచనలలో కొన్ని భాగములను మనము తెలుసుకోగలము. అయితే దేవుని జ్ఞానము ఏ విధముగా వ్యాప్తి చెందనిది అంటే ఆయన ఆలోచనలను మనము పూర్తిగా తెలుసుకోలేము. రోమాపత్రిక 11:33 పౌలు చెప్పినట్లు దేవుని తీర్పులు మరియు మార్గములు శోధింపనెంతో అసఖ్యములు అగమ్యములు. దేవుని గూఢాంశములను మనము తెలుసుకొనలేమని యోబు గ్రంథం 11:7 ప్రకటిస్తుంది. ఇట్టి తెలివి నాకు మించినది అని 139:6 ప్రకటిస్తుంది. మొదటి సమయాలు గ్రంథం 16:7, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28:9, 139:1-4 మరియు యిర్మీయా గ్రంథం 17:10 వంటి ఇతర సమాంతర లేఖన భాగములు కూడా దేవుడు సృష్టికి వేరుగా ఉన్న మార్గములలో ఒక మార్గము ఆయన జ్ఞానము అమితముగాను నిత్యముగాను మరియు మార్పులేనిదిగాను ఉండుట అని సూచిస్తాయి. దేవుని జ్ఞానము అనగా స్వతంత్ర శ్రేష్టత కలిగిన ఆలోచనలు, అనగా దేవునికి చెందిన, దేవునిలో నివసించు, ఆయన మనతో పంచుకోవాలని ఆశించు ఆలోచనలు. మరియు సత్యమేమనగా మనము స్వతంత్ర శ్రేష్టతను గురించి ఆలోచన చేయునప్పుడు అలాంటి జీవితమునే మనము జీవించాలని ఆయన కోరుచున్నాడు. కాని అది మన శక్తికి మించినది. కేవలము దేవుని కృపద్వారా మాత్రమే అట్టి స్థాయిలో జీవించుటకు మనకు ఒక అవకాశం లభిస్తుంది. ఆ విధముగా జీవించుటకు, ఆ విధముగా ఆలోచించుటకు మరియు జ్ఞానమార్గము ఇది అని ఇతరులకు కూడా తెలియపరచుటకు మనకు ఈ దేవుని స్వతంత్ర శ్రేష్టత గల ఆలోచనలు కావాలి మరియు ఆయన పరిశుద్ధాత్మ మనలో జీవించాలి. 3వ స్థానములో దేవుడు ఆయన ఉనికి మరియు జ్ఞానములో మాత్రమే గాక శక్తిలో కూడా అమితమైనవాడు, నిత్యుడు మరియు మార్పులేనివాడు. శక్తి అనున్నది సృష్టి పంచుకున్న ఒక గుణము గనుక దేవుని శక్తి అనేక విధాలుగా వ్యాప్తి చెందునది అని లేఖనములు మరియు సాధారణ ప్రత్యక్షత రెండూ సూచిస్తాయి. అయితే సృష్టిలోని గొప్ప శక్తులు కూడా మితమైనవి, అనిత్యమైనవి మరియు మార్పు చెందునవి. కాబట్టి దేవుని శక్తి వ్యాప్తి చెందనిదను మార్గములను కూడా లేఖనములు స్పష్టముగా బోధిస్తాయి. దేవుని శక్తి మరియు సృష్టి మధ్య ఈ వ్యత్యాసము క్రమబద్ధ వేదాంత శాస్త్రములో దేవుని యొక్క సర్వశక్తి మరియు దేవుని సార్వభౌమత అను పదములలో ఎక్కువగా వ్యక్తపరచబడింది. ఒకవైపు దేవుని సర్వశక్తిని గూర్చి మనము మాట్లాడునప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడని మనము చెబుతాము. ఉదాహరణకు యోబు గ్రంథము 42:2 యోబు ఇలా అంటున్నాడు, నీవు సమస్త క్రియలను చేయగలవు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు అని 115:3 తెలియజేస్తుంది. నీకు అసాధ్యమైనదేదియూ లేదు అని చెబుతూ యిర్మీయా గ్రంథం 32:17 దేవుని స్తుతిస్తుంది. మత్తయి సువార్త 19:26 దేవునికి సమస్తమును సాధ్యమని యేసు తన శిష్యులకు పునర్నిశ్చయత కలుగజేశాడు. ఇప్పుడు మనమిక్కడ మరొక ముఖ్యమైన అర్హతను జోడించవలసి ఉన్నది. దేవుని శక్తి ఆయన ఇతర గుణములకు ఎల్లప్పుడూ తోడ్పడుతుంది. ఆయన సారములోనూ ఇతర పూర్ణతలకు విరుద్ధముగా అది కార్యములు చేయలేదు. ఉదాహరణకు దేవుడు చేయలేని కొన్ని పనులను గూర్చి లేఖనములు స్పష్టముగా ప్రకటిస్తాయి. దేవుడు అబద్ధమాడలేడని, పాపము చేయలేడని, మారలేడని లేక తనను తాను విసర్జించుకోలేడని సంఖ్యాకాండము 23:19, మొదటి సమయాలు గ్రంథం 15:29, 2 తిమోతి పత్రిక 2:13, హెబ్రీ పత్రిక 6:18 మరియు యాకోబు పత్రిక 1:13-17 వంటి లేఖన భాగముల నుండి మనము నేర్చుకునవచ్చు. ఈ అర్హతను మనము దృష్టిలో ఉంచుకుంటే ఆయన శక్తి అమితమైనది, నిత్యమైనది మరియు మార్పులేనిది అను విధముగా దేవుని సర్వశక్తిని గూర్చి మనము నిశ్చయత కలిగి ఉండవచ్చు. దేవుడు కొన్ని పనులను చేయలేడని సూచించు బైబిలులోని కొన్ని లేఖన భాగములు దేవుని సర్వశక్తి యొక్క నిజమైన అర్థమును గూర్చి మాట్లాడుతున్నాయి. ఆయన కేవలం ఆయన స్వభావమునకు అనుగుణంగా ఉన్న పనులను మాత్రమే చేయగలడు. అబద్ధమాడుట ఆయన దైవిక గుణమునకు పూర్తిగా విరుద్ధముగా ఉన్నది. కాబట్టి దేవుడు చేయలేని కొన్ని పనులు ఉన్నాయి, కాని అవి పూర్తిగా దేవుని స్వభావమునకు ఆధీనములో ఉన్నాయి. మరొకవైపు క్రమబద్ధ వేదాంతవేత్తలు దేవుని శక్తి యొక్క అమితమైన, నిత్యమైన మరియు మార్పులేని స్వభావమును దేవుని సార్వభౌమత్వముగా సంబోధిస్తారు. సులువైన మాటలలో దేవుని సార్వభౌమత్వము అనగా సృష్టిపైన ఆయన కలిగి ఉన్న సంపూర్ణ నియంత్రణ. ఇప్పుడు సృష్టి మీద దేవుడు కలిగి ఉన్న సార్వభౌమత్వమును ఎలా ఉపయోగిస్తాడు అను విషయమును గూర్చి సంఘము యొక్క పలు శాఖలు అసమ్మతిని వ్యక్తపరిచాయి, మరియు మనము ఈ విషయములను తరువాత పాఠములో చర్చిద్దాము. కానీ ఈ సమయమందు సమస్తమును శాసించుటకు దేవునికి అమితమైన, నిత్యమైన మరియు మార్పులేని శక్తి ఉన్నదని లేఖనములు బోధించుచున్న విషయమును గమనించాలి అంతే. 2 దినవృత్తాంతముల గ్రంథము 20:6 రాజైన యెహోషాపాతు ఇలా ప్రకటించాడు, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికి నీ బలము చాలదు. లేక యోబు గ్రంథం 42:2 యోబు ఇలా అనుచున్నాడు, నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేరదు. దానియేలు గ్రంథము 4:35 దేవుడు పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు అని రాజైన నెబుకద్నెజరు కూడా ఒప్పుకొనుచున్నాడు. ఎఫెసి పత్రిక 1:12 ప్రకారం దేవుని యొక్క సార్వభౌమత్వము ఎంత వ్యాప్తి చెందినదంటే ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు, మరియు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి గనుక గొప్ప శ్రమల కాలములో కూడా దేవుని సార్వభౌమత్వమును గూర్చి రోమాపత్రిక 8:28 నిశ్చయపరుస్తుంది. ఇవి మరియు అనేక ఇతర లేఖన భాగములు దేవుని యొక్క సార్వభౌమత్వము అమితమైనదని, నిత్యమైనదని మరియు మార్పులేనిదని స్పష్టముగా సూచించుచున్నాయి. దేవుని ఉనికి, జ్ఞానము మరియు శక్తిని గూర్చి చర్చించుటతో పాటుగా వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటకిజం దేవుడు పరిశుద్ధతలో కూడా అమితమైన వాడని, నిత్యుడని మరియు మార్పు చెందని వాడని సూచిస్తుంది. అనేక విధాలుగా పరిశుద్ధత అనేది దేవుని యొక్క వ్యాప్తి చెందు గుణమే, ఎందుకంటే అది సృష్టి యొక్క కొన్ని కోణముల ద్వారా పంచుకొనబడుతుంది. లేఖనములు తరచుగా స్థానములను, వస్తువులను, ఆత్మలను మరియు ప్రజలను పరిశుద్ధమైనవిగా సంబోధిస్తాయి. మనము పరిశుద్ధ, పవిత్రమైన లేక పవిత్రపరచబడిన, హెబ్రీ భాషలో కాదోష్ మరియు గ్రీకు భాషలో హగియోస్ అని అనువదించు బైబిల్ విశేషణముల యొక్క అర్థము వేరు చేయబడుట లేక ప్రత్యేకపరచబడుట. అయితే సృష్టముల యొక్క పరిశుద్ధత మితమైనదని, అనిత్యమైనదని మరియు మార్పు చెందునదని, దేవుని పరిశుద్ధత అమితమైనదని, నిత్యమైనదని మరియు మార్పు చెందనిదనియు సాధారణ ప్రత్యక్షత మరియు లేఖనములు స్పష్టము చేస్తాయి. క్రమబద్ధతలలో దేవుని యొక్క నైతిక పరిశుద్ధత వైపుకు దృష్టిని ఆకర్షించుట ద్వారా వేదాంతవేత్తలు తరచుగా దేవుని పరిశుద్ధత యొక్క వ్యాప్తి చెందని గుణములను పరిగణిస్తుంటారు. వారు దివ్యమైన పరిశుద్ధత అని పిలువబడు దానిని కూడా ఎత్తిచూపుతుంటారు. ఒకవైపు దేవుని యొక్క నైతిక పరిశుద్ధత ఆయన చెడు అంతటికీ దూరముగా ఉంటాడు అనే సత్యమును సూచిస్తుంది. 92:15 ఇలా వ్రాయబడి ఉన్నది, ఆయన యందు ఏ చెడుతనమునూ లేదు, మరియు పరిశుద్ధ దేవ నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు అని హబక్కూకు గ్రంథము 1:12-13 తెలియజేస్తాయి. దేవుని నైతిక పవిత్రత బైబిల్ విశ్వాసమునకు ఎంత ప్రాముఖ్యమంటే దానిని గూర్చి యాకోబు పత్రిక 1:13 నిశ్చయతతో ఇలా వ్రాస్తున్నాడు, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనినీ శోధింపడు. మరొకవైపు లేఖనములు దేవుని దివ్యమైన పరిశుద్ధత అని పిలువబడు దానివైపు కూడా దృష్టిని మళ్లిస్తాయి. దేవుడు సమస్త సృష్టికి ఆయన నైతికముగా పవిత్రమైన సృష్టములతో సహా వేరుగా ఉన్నాడని ఈ పదజాలము సూచిస్తుంది. దేవుని నైతిక పరిశుద్ధత మరియు ఆయన అస్తిత్వ పరిశుద్ధత లేక దివ్యమైన పరిశుద్ధతకు మధ్య ఉన్న తేడా పరిశుద్ధత అను పదము యొక్క పురాతన ఆలోచన మీద, అనగా ముఖ్యముగా ప్రత్యేకపరచబడుట మీద ఆధారపడి ఉంటుంది. మరియు దేవుడు రెండు విషయముల నుండి వేరుగా ఉన్నాడు. మొదటిగా, ఆయన పాపుల నుండి ప్రత్యేకపరచబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎన్నడును పాపము చేయడు, ఆయన పరిపూర్ణమైన నీతిగలవాడు. మరియు ఈ విధముగా ఆయన పాపుల నుండి ప్రత్యేకపరచబడ్డాడు. ఆయన నైతికముగా పూర్ణుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. అయితే రెండవ భావనలో కూడా దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. అది ఆయన మనకంటే ఉన్నతమైనవాడు, ఆయన మనకంటే వేరుగా ఉన్నాడు, ఆయన మనకంటే వేరైన స్వభావమును, అస్తిత్వమును, ఉన్నత ఉనికిని కలిగి ఉన్నాడు. మరియు ఈ విధముగా కూడా ఆయన పరిశుద్ధుడే. ఆయన మార్గములు మరియు తలంపులు మనకంటే ఎంతో ఉన్నతమైనవి. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, అనగా ఆయన ఉనికిలోనూ మరియు ఆయన స్వభావము యొక్క నీతిలోనూ ఆయన ప్రత్యేకపరచబడినవాడు. దేవుని దివ్యమైన పరిశుద్ధత యెషయాగ్రంథము 6:3 అత్యంత స్పష్టముగా వర్ణించబడింది. అక్కడ సెరాపులు ఈ విధముగా కేకలు వేస్తున్నారు. సైన్యములకధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఈ వాక్యభాగములో సెరాపులు దేవుని సింహాసనము ఎదుట సేవ చేయు నైతికమైన పరిశుద్ధత గల జీవులు. దేవుడు మూడింతల పరిశుద్ధునిగా ఆరాధించబడాలని, ఆయన పరిశుద్ధతలో అత్యంత గనుడని తెలియజేయుచున్నాయి. దేవుని దివ్యమైన పరిశుద్ధత యొక్క ఇలాంటి వ్యక్తీకరణలే నిర్గమకాండము 15:11 మొదటి సమయలు గ్రంథము 2:2 యెషయాగ్రంథము 57:15 మరియు హోషేయా గ్రంథము 11:9 వంటి వాక్యభాగాలలో కూడా కనిపిస్తాయి. దేవుడు ఆయన ఉనికిలో, జ్ఞానములో, శక్తి మరియు పరిశుద్ధతలో మాత్రమే అమితమైనవాడు, నిత్యుడు మరియు మార్పులేనివాడు కాదుగాని ఈ వ్యాప్తి చెందని గుణములు ఆయన న్యాయములో కూడా కనిపిస్తాయి. అనేక విధాలుగా న్యాయము అనున్నది వ్యాప్తి చెందు గుణమని సాధారణ మరియు విశేష ప్రత్యక్షతలు రెండూ సూచిస్తాయి. ఎందుకంటే నైతిక జీవులు, ముఖ్యముగా మానవులు, నీతి న్యాయములు కలిగి ఉండగలరు. దేవుని న్యాయము అనే ఆలోచన తరచుగా సద్దీక్ అను హెబ్రీ పదముల గుంపునకు సంబంధించిన పదము ద్వారా మరియు డికాయియోసునే అను గ్రీకు పదముల గుంపునకు సంబంధించిన పదము ద్వారా వ్యక్తపరచబడింది. మనము ఈ పదములను సాధారణముగా నీతి లేక న్యాయము అని అనువదిస్తాము. అయితే మానవ నీతి న్యాయములు మితమైనవి, అనిత్యమైనవి మరియు మార్పు చెందినవి కాగా, దేవుని నీతి న్యాయములు అమితమైనవి, నిత్యమైనవి మరియు మార్పు చెందనివి. దేవుని న్యాయము యొక్క గుణము లేఖనములో తరచుగా ఆయన పరలోక సింహాసనము ఎదుట జరుగు తీర్పులతో అనుబంధం కలిగి ఉన్నది. 1 పేతురు 1:17 వ్రాయబడి ఉన్నట్లు, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చు తండ్రి మనకు ఉన్నాడు. 2:5-6 ప్రకారం న్యాయమైన తీర్పుతో ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. మరియు దేవుని తీర్పులు ఎల్లప్పుడూ సత్యములు గనుక 9:14 పౌలు ఇలా ప్రశ్నిస్తున్నాడు, దేవుని యందు అన్యాయము కలదా? దీనికి జవాబిస్తూ అంటాడు, అట్లనరాదు. ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు అని ద్వితీయోపదేశకాండము 32:4 మోషే ప్రకటిస్తున్నాడు. కాబట్టి యోహాను సువార్త 17:25 యేసు ఆయన పరలోకపు తండ్రిని నీతి స్వరూపుడవగు తండ్రి అని పిలుచుట ఆశ్చర్యము కలిగించదు. క్రమబద్ధ వేదాంతవేత్తలు రెండు ముఖ్యమైన విభాగముల మీద దృష్టిని ఉంచుట ద్వారా దేవుని న్యాయమును పరిగణించారు. దేవుని యొక్క నీతిగల ప్రతిఫలములు మరియు ఆయన నీతిగల దండనలు. ఒకవైపు నీతిమంతులకు నీతిగల ప్రతిఫలములు ఇచ్చుట దేవుని స్వభావమై ఉన్నది. 58:11 ఇలా వ్రాయబడి ఉన్నది, నిశ్చయముగా నీతిమంతులకు ప్రతిఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములోనున్నాడు. 2 తిమోతి 4:8 ఈ క్రింది విధముగా మాట్లాడినప్పుడు పౌలు క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడిన వారు పొందు నీతిని సంబోధించుచున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. నీతిగా ఉన్నటకు ప్రతిఫలము లేదని కొన్నిసార్లు అనిపించవచ్చు, కాని దేవుడు ఆయన న్యాయములో అమితమైనవాడు, నిత్యమైనవాడు మరియు మార్పు లేనివాడు గనుక దేవుని యొక్క నీతిగల ప్రతిఫలములను గూర్చి మనము నిశ్చయత కలిగి ఉండవచ్చు. మరొక వైపు చెడుకు న్యాయమైన శిక్షను విధించుట కూడా దేవుని స్వభావమై ఉన్నది. దేవుని నెరుగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని 2 థెస్సలోనిక పత్రిక 1:6-8 పౌలు తెలియజేశాడు. మరియు అపోస్తలుల కార్యములు 17:31 పౌలు పశ్చాత్తాపమునకు పిలిచియున్నాడు, ఎందుకంటే తాను నియమించిన మనుష్యుని చేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించియున్నాడు. వాస్తవానికి పాపమునకు దేవుడు ఇచ్చు నీతిగల దండన బైబిల్ విశ్వాసమునకు పునాదిగా ఉన్నది. రోమాపత్రిక 3:26 పౌలు వివరించినట్లుగా దేవుడు నీతిమంతుడును, నీతిమంతునిగా తీర్చువాడు కూడా, ఎందుకంటే నమ్మువారందరి కొరకు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము న్యాయము యొక్క అవసరతను పూరించింది. ఆయన నీతిగల దండనలలో దేవుని యొక్క అమితమైన, నిత్యమైన మరియు మార్పు చెందని న్యాయము ఎలా వ్యక్తపరచబడినదో ఇవి మరియు ఇతర లేఖన భాగములు తెలియజేస్తున్నాయి. దేవుని ఉనికి, జ్ఞానము, శక్తి, పరిశుద్ధత మరియు న్యాయము తరువాత షార్టర్ క్యాటకిజం దేవుని యొక్క మంచితనమును గురించి మాట్లాడుతుంది. అనేక విధాలుగా మంచితనము వ్యాప్తి చెందుగునము, ఎందుకంటే లేఖనములు తరచుగా సృష్టిని మంచిది అని సంబోధిస్తాయి. ఆదికాండం 1:31 దేవుడు సృష్టిని చూసి దానిని మంచిదిగా ఎంచాడు. మరియు పౌలు ఈ దైవిక ప్రకటనను 1 తిమోతి 4:4 పునరుద్ఘాటించాడు. సాధారణ పదములలో హెబ్రిల్లో తోవ్ మరియు గ్రీకులో అగతోస్ అను పదములు ఒక వ్యక్తి లేక ఒక వస్తువు యొక్క ధృవీకరణను సూచిస్తాయి. కాబట్టి సృష్టిలోని అనేక కోణములను మంచి అని సరిగా వర్ణించవచ్చు. అవును, సృష్టిలోని మంచితనము మితమైనది, అనిత్యమైనది మరియు మార్పు చెందునది. కానీ భిన్నముగా దేవుని యొక్క మంచితనము అమితమైనది, నిత్యమైనది మరియు మార్పు లేనిది. దేవుడు మంచివాడని లేఖనములు చెప్పినప్పుడు ఆయన అమితముగాను, నిత్యముగాను మరియు మార్పులేని విధముగాను ధృవీకరణకు యోగ్యుడని వాటి అర్థము. ఇప్పుడు ఈ విధముగా చెప్పుట ద్వారా దేవుడు ఆయనకు వెలుపల చేయవలసిన ఏ విధమైన మంచి యొక్క అవసరత లేదని మనము గమనించాలి. దేవుడు స్వయంగా మంచికి నిర్వచనముగా ఉన్నాడు. బెల్జిక్ కన్ఫెషన్ యొక్క మొదటి వ్యాసము చెప్పునట్లు దేవుడు మంచివాడు మరియు సమస్త మేలుల యొక్క ఉప్పొంగు ఊట. క్రమబద్ధ వేదాంత శాస్త్రములో దేవుని మంచితనము అనేక సుపరిచితమైన బైబిల్ బోధనలతో అనుబంధపరచబడింది. కానీ 2 ముఖ్యమైన విభాగములలో ఆలోచించుట సహాయకరముగా ఉంటుంది. అవి దేవుని యొక్క ప్రత్యక్ష మంచితనము మరియు దేవుని యొక్క పరోక్ష మంచితనము. ఒకవైపు దేవుని యొక్క ప్రత్యక్ష మంచితనమును గూర్చి మనము మాట్లాడునప్పుడు ఆయన సృష్టి పట్ల ఆయన కలిగి ఉన్న కనికరము, కరుణ, ప్రేమ మరియు ఓర్పులో కనిపించు దేవుని మంచితనమును మనము జ్ఞాపకముంచుకుంటాము. ఉదాహరణకు 34:8 దేవుని కనికరము మంచితనం యొక్క రుజువు అని చెబుతూ ఇలా సెలవిస్తుంది, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి. నిర్గమకాండము 33:19 దేవుని మంచితనము ఆయన కరుణ మరియు దయతో ముడిపడి ఉన్నది. మరియు అక్కడ దేవుడు మోషేతో ఇలా సెలవిచ్చుచున్నాడు, నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనను. 25:7 దేవుని ప్రేమ ఆయన మంచితనములో నుండి ప్రవహిస్తుంది అని మాట్లాడుతూ ఇలా సెలవిస్తుంది, యెహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. 23:6-73:1 145:15-16 మరియు మార్కు సువార్త 10:18 వంటి లేఖన భాగములు కూడా దేవుని యొక్క మంచితనం వైపు అనేక విధాలుగా చూపిస్తాయి. అయితే దేవుని యొక్క అమితమైన, నిత్యమైన మరియు మార్పు చెందని మంచితనము క్రీస్తు కొరకు మరియు క్రీస్తులో ఉన్న వారందరి పట్ల ఆయన కలిగి ఉన్న నిత్యమైన ప్రేమలో అత్యంత ప్రత్యక్షముగా కనుపరచబడినది. ఎఫెసి పత్రిక 1:4-6 పౌలు చెబుతున్నట్లు, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. ఈ వచనం యొక్క నేపథ్యము మనకు స్పష్టము చేయుచున్నట్లు కుమారత్వములోనికి మన దత్తతు సృష్టికి మునుపు నుండి దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ అనగా దేవుని ప్రేమ ద్వారా కలిగినది. మరియు ఆయన ప్రజల పట్ల దేవుడు కలిగి ఉన్న నిత్య ప్రేమ క్రీస్తులో అనగా ఆయన ప్రేమించువానిలో కలుగుతుంది. క్రీస్తులో ఉన్నవారికి దేవుని ప్రేమ కుమారుని పట్ల తండ్రి కలిగి ఉన్న అమితమైన నిత్యమైన మరియు మార్పులేని ప్రేమలో నాటబడి ఉన్నది. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమను గూర్చి బైబిల్ మనకు అనేక విషయములను తెలియజేస్తుంది. దేవుడు మనలను అనేక విధములుగా ప్రేమించుచున్నాడు మరియు మన పట్ల ఆయన ప్రేమను అనేక విధములుగా కనపరుచుచున్నాడు. అయితే దేవుడు ఆయన ప్రేమను నిశ్చయాత్మకముగాను మరియు అత్యున్నతముగాను మన కొరకు ఆయన ఏకైక కుమారుని పంపుటలో చూపాడని బైబిల్ స్పష్టముగా తెలియజేస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని అనుగ్రహించెను అని యోహానుసువార్త 3:16 తెలియజేస్తుంది. లోకమును రక్షించుటకు ఆయన సొంత కుమారుని ఇచ్చుటలో దేవుని ప్రేమ అత్యంత ఉన్నతముగా వ్యక్తపరచబడింది. కానీ మనము అక్కడే ఆగిపోకూడదు, ఎందుకంటే దేవుని ప్రేమ ఆయన కుమారుడు మన కొరకు చేసిన కార్యములో కూడా వ్యక్తపరచబడింది. మన పాపముల కొరకు బలియగుటకు ఆయన కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. వాస్తవానికి మనము దేవుని ప్రేమించలేదు గాని దేవుడు మనలను ప్రేమించాడు మరియు మన పాపముల యొక్క ప్రాయశ్చిత్తము కొరకు ఆయన కుమారుని మన కొరకు పంపాడు. కాబట్టి ఇది మనలను ప్రోత్సహించాలి. వాస్తవానికి రోమాపత్రిక 8:10 పౌలు ఈ బిందువుని గురించి మాట్లాడుతూ ఈ మాటలతో మనలను ప్రోత్సహిస్తున్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఈ విధముగా దేవుడు నిశ్చయముగాను ఉన్నతముగాను మరియు అత్యుత్తమముగాను ఆయన కుమారుని ఇచ్చుటలో ఆయన ప్రేమను మనకు కనుపరిచాడు. కాబట్టి మనము ఆయనను విశ్వసించాలి మరియు ఆయన మనలను నిజముగా ప్రేమించుచున్నాడని నిశ్చయత కలిగి ఉండాలి. మరొకవైపు దేవుని యొక్క పరోక్ష మంచితనము మీద దృష్టి పెట్టుట ద్వారా కూడా లేఖనము దేవుని మంచితనం యొక్క అమితమైన నిత్యమైన మరియు మార్పు చెందని స్వభావం వైపు మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఆయన సృష్టిని శ్రమలు మరియు సమస్యలు తాత్కాలికముగా చుట్టుముట్టినప్పటికీ దేవుడు మంచితనమును మరలా జరిగిస్తాడనే నిశ్చయత ఇక్కడ మనకు కలుగుతుంది. ఈ సృష్టిలో చెడు ఉనికిలో ఉండుట దేవుని యొక్క మంచితనమును నమ్ముటకు ఒక ముఖ్యమైన ఆటంకముగా ఉన్నది. అయితే దేవుని మంచితనము యొక్క పూర్ణత చెడులో నుండి కూడా మేలును కలిగించగలదనే నిశ్చయతను బైబిల్ రచయితలు ఇచ్చారు. ఉదాహరణకు, కష్టమైన సమస్యలు మన మంచి కొరకే అని యాకోబు పత్రిక 1:17 తెలియజేస్తుంది. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతివరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. మరియు రోమాపత్రిక 8:28 పౌలు రోమా క్రైస్తవులకు నిశ్చయతను ఇచ్చినట్లు దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ఉనికి, జ్ఞానము, శక్తి, పరిశుద్ధత, నీతి మరియు మంచితనమునకు సంబంధించిన బైబిల్ దృష్టికోణములను విశ్లేషించిన తరువాత ఇప్పుడు మనము దేవుని యొక్క సత్యమును చూడబోతున్నాము. ఇది వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటకిజంలో ఇవ్వబడిన వ్యాప్తి చెందు గుణములలో చివరిది. అనేక విధములుగా సత్యము వ్యాప్తి చెందు గుణమని బైబిలు మరియు సాధారణ ప్రత్యక్షత స్పష్టముగా తెలియజేస్తున్నాయి. దేవుని యొక్క హేతువాద మరియు నైతిక సృష్టములు సత్యము, నిజాయితీ, నమ్మకత్వము మరియు విశ్వాస్యత కలిగినవిగా ఉండవచ్చు. దేవుని సత్యము అనే భావన అమన్ అను క్రియతో ముడిపడియున్న హెబ్రీ పదముల గుంపు నుండి వెలువడుతుంది మరియు ఇది చాలాసార్లు నిశ్చయత కలిగియుండుట, నిర్ధారించబడుట లేక సత్యము అని అనువదించబడుతుంది మరియు సుపరిచిత పదమైన చిసేద్ నుండి వెలువడుతుంది. దీనిని తరచుగా నమ్మకత్వము లేక కృప అని అనువదిస్తారు. ఈ భావన అనేది క్రొత్త నిబంధన గ్రీకు పదములైన అలేతియా మరియు పిస్టిస్ నుండి కూడా వెలువడుతుంది. ఈ బైబిల్ పదములు ప్రామాణికత, సత్యము, ఆధారయోగ్యత మరియు నమ్మకత్వమును గురించి మాట్లాడతాయి. దేవుని సృష్టములు మితముగాను, అనిత్యముగాను మరియు మార్పు చెందు విధముగా మాత్రమే ఈ గుణములను వ్యక్తపరచగలవు. భిన్నముగా, దేవుని సత్యము అమితమైనది, నిత్యమైనది మరియు మార్పులేనిది. పౌలు రోమాపత్రిక 3:4 ఈ విధముగా చెప్పినప్పుడు దేవుని సత్యం యొక్క పోల్చదగని గుణమును వ్యక్తపరచాడు. ప్రతి మనుష్యుడును అబద్ధికుడగునుగాని దేవుడు సత్యవంతుడు కాకతీరడు. చాలా వరకు క్రమబద్ధ వేదాంతవేత్తలు దేవుని యొక్క ఈ గుణమును 2 ముఖ్యమైన విధాలుగా ఉద్ఘాటించారు. దేవుడు సత్యము యొక్క నమ్మకమైన ఆధారముగా ఉన్నాడు మరియు ఆయన వాగ్దానముల పట్ల ఆయన నమ్మదగినవాడు. ఒకవైపు సత్యం యొక్క నమ్మకమైన ఆధారముగా దేవుడు గణపరచబడతాడు. 119:43 కీర్తనకారుడు లేఖనములను దేవుని సత్యవాక్యము అని పిలిచాడు. అదే కీర్తన 142 నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము అని నిశ్చయతతో ప్రకటించాడు. 25:5 నన్ను నీ సత్యముననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము అని దేవునికి చేసిన ప్రార్థనయై ఉన్నది. 8:32 ఆయన బోధను వారు హత్తుకునిన ఎడల వారు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము వారిని స్వతంత్రులనుగా చేయునని యేసు వివరించాడు. 16:13 సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని క్రీస్తు అపోస్తులులకు వాగ్దానము చేశాడు. మరియు 17:17 యేసు తండ్రికి ఇలా ప్రార్థించాడు, సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. ఈ విధముగాను మరియు అనేక విధములుగాను దేవుడు ఆయన సత్యమును బయలుపరిచినప్పుడు నమ్మకముగాను సత్యునిగాను ఉండుట ఆయన స్వభావము కాబట్టి అది పూర్తిగా ఆధారయోగ్యమైనదని లేఖనములు స్పష్టము చేస్తాయి. మరొకవైపు దేవుడు ఆయన వాగ్దానముల పట్ల అమితముగాను నిత్యముగాను మరియు మార్పులేని విధముగాను సత్యుడై లేక నమ్మకమైనవాడై ఉన్నాడు. ఆయన వాగ్దానములన్నీ నెరవేర్చుటకు మనము దేవుని మీద ఆధారపడవచ్చు. ఇక్కడ మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేఖనములో అనేకసార్లు వాగ్దానముగా కనిపించినవి వాస్తవానికి దేవుడు కొన్ని షరతులతో ఇచ్చుచున్న ఒక ప్రతిపాదన లేక హెచ్చరిక కావచ్చు. ఇవ్వబడిన షరతులు పూరింపబడని ఎడల దేవుని ప్రతిపాదన లేక హెచ్చరిక నెరవేరదు. తీతుకు వ్రాసిన 1:2 పౌలు వ్రాస్తున్నట్లు దేవుడు అబద్ధమాడడు. దేవుడు వాగ్దానము చేస్తే దానిని ఆయన నెరవేర్చుతాడు. సంఖ్యాకాండం 23:19, 33:4, 6:18 మరియు అనేక వాక్య భాగములు సమస్త వాగ్దానములను దేవుడు నమ్మకముగా నెరవేర్చే విషయమును గురించి మాట్లాడతాయి. కాబట్టి ప్రకటన గ్రంథం 3:14 మహిమపరచబడిన క్రీస్తును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు అని పరిచయం చేయుట ఆశ్చర్యం కలిగించదు. దేవుని సిద్ధాంతములోని ఈ కోణమును గూర్చిన అనేక విషయములలో మనము కొన్నింటిని మాత్రమే చూశాము. దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములను గూర్చి మనము నేర్చుకునిచుండగా మనము పరిగణించవలసిన బైబుల్ దృష్టికోణముల యొక్క వైశాల్యమును వెస్ట్మినిస్టర్ షార్టర్ కేటగిజం మనకు ఇస్తుంది. మనము చూసినట్లు లేఖనములు కేవలం కొన్ని మార్గములలో మాత్రమేగాక ప్రతి మార్గములోనూ దేవుడు అమితమైనవాడని, నిత్యుడని మరియు మార్పులేనివాడని బోధించుచున్నాయి. ఆయన సారము యొక్క ప్రతి కోణము కూడా సరిపోల్చలేనిది మరియు ఈ విధముగా దేవుని యొక్క ప్రతి గుణము వ్యాప్తి చెందని గుణమై ఉన్నది. ఈ పాఠములో దేవుడు ఆయన సృష్టికి వేరుగా ఉన్న 2 ముఖ్యమైన మార్గములను మనము చూశాము. మొదటిగా దేవుని వ్యాప్తి చెందని గుణముల యొక్క గుర్తింపును గూర్చి మనము అధ్యయనం చేశాము. ఆయన పూర్ణతలను గుర్తించుటకు బైబిల్ పునాదులు ఈ విభాగములో ఇవాంజలికల్ క్రైస్తవులు కలిగి ఉన్న వేదాంత శాస్త్ర వ్యత్యాసమును మరియు ఈ గుణములను గుర్తించుటకు అవసరమైన బైబిల్ దృష్టికోణముల యొక్క వైశాల్యమును మనము చూశాము. బైబిల్ పునాది, ఇవాంజలికల్ క్రైస్తవుల మధ్య ఉన్న వేదాంత శాస్త్ర వ్యత్యాసము మరియు ఈ ప్రక్రియలను అన్వేషించుచుండగా మనము పరిగణించవలసిన బైబిల్ దృష్టికోణముల యొక్క శ్రేణిని దృష్టిలో ఉంచుకొని దేవుని వ్యాప్తి చెందని గుణములను దేవుని ఇతర పూర్ణతలతో సమాకలన చేయు ప్రక్రియను కూడా మనము పరీక్షించాము. చాలాసార్లు దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములను గూర్చి జాగ్రత్తగా ఆలోచించుటలో గల ప్రాముఖ్యతను క్రీస్తు అనుచరులు గుర్తించరు. కాని దేవుడు ఆయన సృష్టికి వేరుగా ఉన్న విధానములను గూర్చి మనము కలిగి ఉన్న నమ్మకములు క్రైస్తవ విశ్వాసమునకు ఎంత ప్రాముఖ్యమైనవంటే అవి మన సిద్ధాంతములు, ఆచారములు మరియు వైఖరుల మీద ప్రభావం చూపుతాయి. క్రైస్తవ సిద్ధాంతము యొక్క అనేక స్తంభములు దేవుని వ్యాప్తి చెందని పూర్ణతల యొక్క అవగాహన మీద ఆధారపడి ఉంటాయి. మన అనుదిన కార్యకలాపాలు కూడా ఈ సత్యముల ద్వారా నియంత్రించబడతాయి మరియు దేవుని ఎదుట వినయము, నిశ్చయత, ఆనందము మరియు ఆరాధన వంటి మన వైఖరులు దేవుని గురించిన వేదాంత శాస్త్రములోని ఈ కోణము మీద మనము కలిగి ఉన్న నమ్మకము ద్వారా లోతుగా ప్రభావితము చేయబడతాయి. దేవుని యొక్క వ్యాప్తి చెందని గుణములను గూర్చి లేఖనములు బోధించు విషయములను అర్థము చేసుకునుట క్రీస్తులో ప్రతి విధమైన నమ్మకమైన సేవ చేయుటకు మనలను సిద్ధపరుస్తాయి.